తిరిగిన ఆత్మబంధులారా, ప్రేమస్వరూపులారా, చలించేది మనస్సు, చలించేది అహంభావన, చలనవలేనిది ఆత్మ, చలనవలేనిది చైతన్యం. చలించే మనస్సు చలనవలేని స్థితికి తీసుకెళ్తేనే కానీ మనకు బ్రాహ్మ్యస్థితి కలగదు. మనస్సు చలిస్తూ ఉంటుంది, చలనవలేనిది పరబ్రహ్మం, బ్రహ్మం సత్యం. అసత్యం చలిస్తుంది, సత్యం చలించదు. మనస్సు చలిస్తుంది, బ్రహ్మము చలించదు. చలించే మనస్సుని చలనలోని స్థితిని తీసుకెళ్తేనే కానీ బ్రహ్మంలో నిలబడదు, బ్రహ్మాకారం చెందదు. ఆ బ్రహ్మాకారం చెందితే కానీ మనకు భేద బుద్ధి నశించదు, కర్తృత్వ బుద్ధి నశించదు. అంటే భగవంతుడు వేరు, మనం వేరు, లోకం వేరు, నేను వేరు, శరీరం లోపం నేనున్నాను, బయట ప్రపంచం ఉంది, ఎక్కడో దేవుడు ఉన్నాడు అనే ఈ భావన అంతా కూడా మా కర్తృత్వ బుద్ధిలో వస్తాం. కర్తృత్వం నశిస్తేనే కానీ కర్తృత్వ బుద్ధి నశించదు. మానవుడికి ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, కర్తృత్వ బుద్ధి ఉన్నవాడికి దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. ఈ లోకంలో కాదు, పరలోకంలో కూడా. దుఃఖానికి కారణం మనం లోపల ఉంది కానీ బయట ఏమి లేదు. శ్రీమతి సాయిబాబా ఒక మాట అంటూ ఉండేవాడు, నేనేదో కష్టపడి సంపాదించుకుంటున్నాను, కష్టపడి సంపాదించుకుంటానండి, దొంగలు పట్టుకుపోతున్నారు వచ్చిన సంపాదన అంటాను, ఆ దొంగలు మళ్ళీ కొట్టేసిన సంపాదన నేను తిరిగి తెచ్చేసుకుంటున్నాను, మళ్ళీ ఈ సంపాదన ఎప్పుడు పట్టుకుపోదాను, దొంగలు కనిపెట్టుకుంటున్నారు, మళ్ళీ దొంగలు పట్టుకుపోతానంటే నేను మళ్ళీ దొంగలను దెబ్బలు కొట్టిన సంపాదన నేను తెచ్చేసుకుంటున్నాను, ఇలా జన్మజన్మ ఇలా జరిగిపోతాను, ఎప్పుడు తరిస్తాము అన్నాడు. ఈ శ్రీ సాయిబాబా చెప్పినటువంటి మాట అంటే సంపాదన అంటే అభ్యాసము, వైరాగ్యము. నేను వైరాగ్యం సంపాదించుకుంటున్నాను, అభ్యాసం చేస్తున్నాను, తపస్సు చేసి పుణ్యం సంపాదించుకుంటున్నాను. ఈ భోగాలు విషయకున్న ప్రపంచంలో ఉన్న భోగాలు, ప్రపంచంలో ఉన్నటువంటి ఇంద్రియ ఆకర్షణలు నా వైరాగ్యాన్ని పట్టుకుని, నా యొక్క అభ్యాసాన్ని పట్టుకుని దూషణ పట్టిపోతున్నాయి. అరేరే, నా ఆస్తి అంతా పోయింది, నీ జన్మలో పడ్డ కష్టం అంతా పోయింది, నా సంపాదన అంతా పోయింది, నేను వాళ్ళ మీద తిరగబడి మళ్ళీ ఆ భోగాల మీద తిరగబడి వాళ్ళని దెబ్బలు కొట్టి నా వైరాగ్యం మళ్ళీ నేను చెంది తెచ్చేసుకుంటున్నాను, వాళ్ళు దెబ్బలు తిని నా మీద కక్ష పెట్టుకుని మళ్ళీ నా వైరాగ్యం సంపాదించుకుంటే మళ్ళీ వాడు పట్టుకుపోతున్నారు, జన్మజన్మలకు ఇలా జరుగుతాను. అంటే కాళ్ళు బాడు చేసుకోవడం, కడుక్కోవడం, కాళ్ళు బాడు చేసుకోవడం, కడుక్కోవడం ఇలా జరిగిపోతాను, ఏ జన్మ కాదన్నమా. అంటే ఏదో అభ్యాసం చేస్తున్నాం, సంపాదించుకుంటున్నాం, మళ్ళీ ఏదో ఆకర్షణ లోకంలో కలుగుతాం. ఏదో ఒక మనిషికి ఒక ఆకర్షణ, మనిషి శరీరం చనిపోవడానికి ఏదో ఒక రోగం చాలు, అన్ని రోగాలు అక్కర్లేదు. అలాగే మానవుడు పతనం అవటానికి ఏదో ఒక ఆకర్షణ చాడు, లోకంలో ఒక ఆకర్షణ చాడు, వాడు పతనమైపోతాడు. ఇప్పుడు బాబా ఏమన్నాడంటే ఎలా తీసిపోతున్నారు, ఎక్కడికక్కడ పట్టిపోతున్నారు, సంపాదించుకోవడం పోగొట్టుకోవడం, సంపాదించుకోవడం ఏ జన్మ ఆ జన్మ ఎలా జరుగుతుంది, ఎలాగై నేను ఉద్ధరించబడుతున్నాను ఎలాగంటే, ఏ నేను నా సంపాదన ఎవరినైతే వాళ్ళని ఉంటే కొట్టి తీసుకొస్తున్నా కానీ వాళ్ళని చంపటం లేదు, వాళ్ళని చంపేస్తే ఇంకా నా సంపాదన పోదు అని ఒక నిర్ణయానికి వచ్చాను. ఆయన సంపేజంటే అర్థం ఏంటంటే ఆ భోగ వృత్తులు అంటే చిత్త వృత్తులు దొంగలు, ఆయన పూర్తిగా నశింపజేస్తేనే వాళ్ళు కొట్టి తీసుకొచ్చేస్తున్నా, వాళ్ళు అడిగి ఉంటున్నారు, వాళ్ళు పూర్తిగా చంపేస్తేనే కానీ ఈ దొంగతనం పోదు, అప్పుడు కానీ నా జ్ఞానం నిలబడదు, నాకు స్థిరత్వం రాదు అని నిర్ధారణ చేసుకున్నాను అన్నాడు బాబా. యోగం అంటే చిత్త వృత్తి నశించటం. యోగాభ్యాసం చేయని భక్తి యోగం, ధ్యాన యోగం, కర్మ యోగం, జ్ఞాన యోగం, కృష్ణుడు చాలా యోగాలు చెప్పాడు కదా. యోగాలంటే మీ మనస్సులో ఒక వృత్తి ఉంటుంది, ఆ వృత్తి వల్లే మీ మనస్సుకు బాహ్యముఖానికి వస్తుంది. ఏ కారణం వల్ల మీ మనస్సు బాహ్యముఖానికి వస్తుందో ఆ వృత్తిని, ఆ తలంపుని, ఆ వాసనని, ఆ సంస్కారాన్ని నశింపజేయటమే యోగం యొక్క లక్ష్యం. మనకి ఈ పూజ, జపము, ధ్యానము మన పెద్దలు నిర్ణయించారు, పూజ చేసుకోమని, జపం చేసుకోమని, ధ్యానం చేసుకోమని. వీటన్నిటి యొక్క పూజ యొక్క ప్రయోజనం, జపం యొక్క ప్రయోజనం, ధ్యానం యొక్క ప్రయోజనం, విచారణ యొక్క ప్రయోజనం, సత్సంగం యొక్క ప్రయోజనం, మహర్షులతో స్నేహం యొక్క ప్రయోజనం, ఇదంతా మనస్సు అనగటానికి, మనస్సు నశించడానికి. దాని వల్ల ఇంకో ప్రయోజనం ఏం లేదు. అంటే రాబోయే జన్మలకి కారణాలన్నీ కూడా మనస్సులో ఉన్నాయి, వాసనలన్నీ మనస్సులో ఉన్నాయి. ఇప్పుడు మీకు మీకు అందరికీ శాంతిగా ఉండాలనిపిస్తుంది, నిర్మలంగా ఉండాలనిపిస్తుంది, కానీ మీరు నిర్మలంగా ఉంటున్నారా? ఉండటం లేదు. ఏదో ఒక వాసన మీ మనస్సును నిర్మలంగా ఉండనివ్వదు, ఉండనివ్వదు. అది దేవుడు ఎక్కడైతే ఏ వృద్ధంగా అయితే పరమేశ్వరుడు ఉన్నాడో ఆ పరమేశ్వరుడు సన్నిధానంలో కూడా మీ మనస్సును ఉండనివ్వదు. ఆ వాసన మనస్సును తీసుకొచ్చి బాహ్యముఖానికి చేస్తుంది. ఆ వాసన నశింపజేయటానికే ఈ పూజ, ఈ జపము, ఈ ధ్యానము, ఈ గీతాభవనాలు నిర్మించటం, ఒక విగ్రహాన్ని పెట్టుకుని ధ్యానం చేయటం, ఒక అవతార పురుషుణ్ణి తీసుకుని నామం జపించటం, ఇవన్నిటి యొక్క ప్రయోజనం ఏంటంటే మనో నాశనం. మనకు మనస్సు నశిస్తేనే కానీ పునర్జములైన స్థితికి మనం ఎదిగి వెళ్ళలేము. ఏ విషయాలైతే మీకు దేహాభిమానాన్ని పెంచుతున్నాయో, దేహం అనే ఈ శవానికి ఏ వాసమైతే మిమ్మల్ని కట్టుంచుతున్నాయో, అందులోంచి మీరు విడుదల అవ్వండి ముందు. తర్వాత మోక్షము, చైతన్యము, భగవంతుడు అదేంటి తర్వాత తెలుస్తున్నది, ముందు ఇందులోంచి బయటపడండి. ఏ విషయాలైతే మిమ్మల్ని దేహానికి బంధిస్తున్నాయో, ఏ విషయాలు వాళ్ళు మీకు అహంభావన పెరుగుతుందో, వాటిలోంచి మీరు విడుదల పొందండి. విడుదల పొందిన తర్వాత పొందవలసిందే పొందుతారు. మోక్షం ఎలా ఉంటుందో మీ అనుభవంలోకి వచ్చాడో తెలుస్తుంది. అది ఊహించేది కాదు, మీ మాటకు అందదు, మీ మనస్సుకు అందదు. అది అరుణాచలం. అరుణాచలం అంటే ఏంటి? అందని కొండను, అన్నామలై. అన్నామలై అంటే అందని కొండను. విష్ణుదేవుడికి అందలేదు, బ్రహ్మముకి అందలేదు. అంటే అరుణాచలం అంటే ఆత్మ, బ్రహ్మము. అది ఎవరికి అందదు? విష్ణువుకి అందలేదు, బ్రహ్మముకి అందలేదు అంటే మాటకు అందదు, మనస్సుకు అందదు. దేనికి అందుతుంది? మీ అనుభవానికి అందుతుంది. నిజమైన అరుణాచలం మన హృదయంలోనూ ఉంది. నీ మనస్సు అక్కడికి వెళ్ళి అణిగితే, అక్కడికి వెళ్ళి కరిగిపోతే, నీ మనస్సు హృదయంలో కరిగిపోతే అప్పుడు హృదయాకారం చెందుతుంది. ఏది? ఈ మనస్సు. అప్పుడు మీకు వస్తువు అందుతుంది, లోపల ఉన్న వస్తువులు మీకు అందుతుంది. అంతేకాని ఒట్టి మాటలతో వచ్చేది కాదు. దేహబుద్ధిని త్యాగం చేయటం వల్ల, దేహాభిమానాన్ని త్యాగం చేయటం వల్ల నీకు ఆ అమృతత్వం అందుతుంది. కానీ ఆ సావులైన వస్తువు నీకు తెలుస్తుంది. కానీ బాహ్యంగా నీ సంతానం వల్ల, నీ డబ్బు వల్ల, నీ గౌరవం వల్ల, నీ అధికారం వల్ల, నీకున్న కీర్తి పరిస్థితి వల్ల అది దొరికేది కానీ కాదు. నేను కాదు రిపీటెడ్గా చెప్తాను. ఇప్పుడు నా తెలివితేటల వల్ల నా మనస్సు అనగదు. ఈశ్వరానుగ్రహం ఉంటే అది అనగచ్చు. నా తెలివితేటల వల్ల నా మనస్సు అనేది ఈ పడిన తెలివైన వాళ్ళందరూ జ్ఞానులు అయిపోతారు. ఈశ్వరానుగ్రహం ఎప్పుడు కలుగుతుంది మనకి? మన ఇష్టాన్ని ఒక పక్కన పెట్టి ఆయనకి ఏది ఇష్టమైతే ఆ ఇష్టానికి సంబంధించినటువంటి జీవితం మనం ఆచరిస్తుంటే, ఆయనకి ఏదైతే ఇష్టమో అది మన ఆ పని చేయగలుగుతుంటే ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుతాం. ఆయన అనుగ్రహానికి ఎప్పుడైతే పాత్రలయ్యో ఆయన స్వరూపం మన ఇచ్చాడు. అదే మోక్షం. ప్రపంచంలో ప్రతి జ్ఞానం కూడా ప్రేమస్వరూపుడే, జ్ఞానస్వరూపుడే. జ్ఞానం ప్రేమ లేకుండా ఉండదు, ఆప్యాయత లేకుండా ఉండదు, కాంతి లేకుండా ఉండదు, శాంతి లేకుండా ఉండదు, సుఖం లేకుండా ఉండదు జ్ఞానం అనేది. నరసాపురంలో మీకు ఎంతమంది జనాభా ఉన్నారని తెలిస్తే అది జ్ఞానం కాదు. రేపేం జరుగుతుందో ఇప్పుడు వాళ్ళు చెప్పగలుగుతారనుకోండి, మీకు అది జ్ఞానం కాదు. లోపల మీ వస్తుంది, లోపల మీ హృదయంలో ఉంటుంది, ఆ చావులేని వస్తువు మీకు తెలియదు, అది జ్ఞానం. ప్రపంచంలో ఏ వస్తువు కూడా, ఏ పదార్థం కూడా మీ మనసును ఆకర్షించడం లేదనుకోండి, మీ వెంటనే వెళ్ళి మీ మనస్సు హృదయంలోనే గుహలో పడిపోతుంది. అదో పద్ధతి. అలా చేసినా మీరు చేసుకోవచ్చు. ప్రపంచంలో ఏ వస్తువు మీద మీకు ఆకాశం కలగటం లేదనుకోండి, అనుకోని మాట్లాడచ్చు. మీ మనస్సు వెళ్ళి వెళ్ళి హృదయం, ఎక్కడైతే దేవుడు ఉన్నాడో, ఎక్కడైతే గుహేశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే ఈశ్వరుడు ఏ గుహలో ఉన్నాడో, వీళ్ళు ఆ గుహలోకి జారిపోతుంది మీ మనస్సు. అది శంకరాచార్య వారు చెప్పారు కదా, వివేక చూడమండి, ఈ మూడు వాసనలు లేని వాడికి వాడు ఆత్మాకారం, వాడు మనస్సు ఆత్మాకారం పొందుతున్నాడు. ఒకటి దేహవాసన, రెండు శాస్త్ర వాసన, మూడు లోకవాసన. ఈ వాసన లేని వాడికి వాడు మనస్సు, మనస్సే వాడు మనస్సే ఆత్మ అయిపోతుంది. మోక్షం మీ హృదయంలోనూ ఉంది, బ్రహ్మము మీ హృదయంలోనూ ఉంది, పరమేశ్వరుడు మీ హృదయంలో ఉన్నాడు. మరి యోగం ఎందుకు? యోగం ఎందుకంటే ఆ బ్రహ్మానుభవం కలగజేయటం కోసం. ఏ చిత్తవృత్తి అడ్డస్తుందో ఆ చిత్తవృత్తిని నశింపజేయటానికి యోగం. మీకు తెలుసున్నా ఈశ్వరుడు మీ హృదయంలో ఉన్నాడు, తెలియకపోయినా హృదయంలో ఉన్నాడు. ఆ తెలియకుండా ఏ వృత్తి చేస్తాందో, ఏ సంస్కారం చేస్తాందో, ఆ సంస్కారాన్ని బయటికి లాగి మంట పెట్టిదే యోగం. అది మీ ఇష్టం, భక్తి మార్గము, ఏదో ఒక మార్గంలో మీరు ప్రయాణం చేయండి. యోగం యొక్క లక్ష్యం చిత్తవృత్తిని నశింపజేయటం, చిత్తవృత్తిని కాల్చి బూడి చేయటం. ఇంకా నువ్వేం చేయాలి? నువ్వు తరించాలంటే ఏం చేయాలంటే, నీ లోపల ఉంటుంటాను, నీ హృదయంలో ఉంటుంది ఆ శాంతి స్వరూపం గురించి ఆత్మస్వరూపం భగవంతుడు ఈశ్వరుడు ఉన్నాడు తెలుసావు. నీ కంట్రోలర్, నీ హృదయం, నీ యజమాని, నీ ప్రభువు నీ హృదయంలోనే ఉన్నాడు. నీ నిజమైన భర్త నీ హృదయంలోనే ఉన్నాడు. నీ నిజమైన భర్త, నీ గతి, నీ గతిని నియమించేవాడు నీ పతి, నీ నిజమైన భర్త నీ హృదయం, నీ ప్రభువు, నీ యజమాని నీ హృదయంలోనే ఉన్నాడు. అయ్యా, వాడిని నువ్వు ప్రేమించాలి, వాడి గురించి శ్రవణం చేయాలి, వాడిని అనుభవించాలి, వాడిని వాడిని రుచి చూడాలి, వాడిని టేస్ట్ చూడాలి. ఇలా టేస్ట్ చేయగా చేయగా వాడి గురించి మననం చేస్తుంటే నీ తలంపులన్నీ వాడి చుట్టూరు తిరుగుతుంటే వాడిని వాడి ఎందుకు నీకు సహజమైన ప్రేమ న్యాచురల్ గా ప్రేమ కలిగితే వాడి గురించి విసుగొచ్చేలాగా శ్రవణం చేసి శ్రవణం చేసి శ్రవణం చేస్తాంటే వాడిని అనుభవంలో తెచ్చుకోవడం నువ్వు ప్రయత్నం చేస్తాంటే వాడి అనుగ్రహం వల్ల వాడిని వాడు నీకు తెలియబడతాడు కానీ వాడి అనుగ్రహం లేకుండా వాడిని పొందలేదు. ఇది ఇది ఏంటంటే నీకు నీ ఇంద్రియాలకు వాడు అందడు, నీ మనస్సుకి వాడు అందడు, నీ మాటకి వాడు అందడు, నీ తెలివికి వాడు అందడు. లోపల నీ లోపల ఉన్న వస్తువు గురించి వాడి గురించి స్మరించడం వల్ల, వాడిని ప్రేమించడం వల్ల, వాడి గురించి శ్రవణం చేయటం వల్ల, వాడిని టేస్ట్ చేయటం వల్ల, మళ్ళీ పూలు వాసన గులాబీ పూలు వాసన ఎలా చూస్తున్నారో ఆ లోపల ఉన్నటువంటి వాసన లోపల ఉన్న సద్వస్తువు యొక్క వాసన మీరు చూడగలిగినప్పుడు నీకు లోపల ఉన్నటువంటి ఆ పరమానందం నీ చేతికి అందుతుంది. ఉట్టి మాటల వల్ల కాదు, దాన్ని ఎంజాయ్ చేయాలి. ఈశ్వరుని మీరు ఎంజాయ్ చేయాలి ప్రాక్టికల్ గా. మీరు ఫాయిస్ నోట్లో పెట్టుకున్నప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, లేదా మీకు ఇష్టమైన వస్తువు నోట్లో పెట్టుకున్నప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఆ వస్తువుని మీరు అలా ఎంజాయ్ చేయాలి. లోపల వస్తువుని అలా ఎంజాయ్ చేయాలి. దాని గురించి శ్రవణం చేయాలి, దాని గురించి మననం చేయాలి. మీ బుద్ధికి సెంటర్ అదే అయ్యి ఉండాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి రాజులు వెళుతున్నాను కూడా మధ్యలో అనేక ఊళ్ళు కనిపిస్తాయి. లేకపోతే ఎవరైనా మనకు తెలుసున్నారు పలకరిస్తే మనకు ఆరు ఆబ్జెక్ట్స్ మాట్లాడతాం. మనం మన గమ్యం ఏమిటి? రాజోలు. అదేవిధంగా నీ లోకంలో వ్యవహరించేటప్పుడు కూడా ఆ సందర్భాన్ని బట్టి వారితో మాట్లాడినప్పటికీ నీ గమ్యం మట్టికి ఈశ్వరుడు. అది మర్చిపోకూడదు, ఆ గతి మర్చిపోకూడదు. నీ గతిని మర్చిపోకూడదు, నీ పతిని మర్చిపోకూడదు. అంటే వాడి గురించి విసుగు లేకుండా వాడి యొక్క వైభవం వినాలి మీరు. ఈ మధ్యన విమానాలు దొంగచాటు, ఒక చోటుకి వెళ్ళి విమానాలు ఇంకో చోటుకి వెళ్ళి హైజాక్ చేసి వెళ్ళిపోతున్నారు కదా. అలాగే శ్రీరాముల్లో ఉన్న గుణాలు కూడా మనం హైజాక్ చేసేయాలి. ఇప్పుడు ఎవరిలోనే మంచి గుణాలు ఉన్నాయనుకోండి, ఆ మంచి గుణాలు మనకు కనిపిస్తున్నాయనుకోండి, మనం కూడా గుణం సంపాదించుకోవాలి అనే బుద్ధి మనకు కలగాలి. వాటిని ఐడియా చేయాలి మనం. ఆ గుణాలను మనం వాళ్ళలోని గుణాలన్నీ మనం లాగేసుకోవాలి. వాళ్ళలోని మంచి గుణాలన్నీ మనం లాగేసుకోం. మనం ఏం చేస్తామంటే వాళ్ళలోని మంచి గుణాలన్నీ వదిలేసి వాళ్ళలోనే దోషం ఉంటుంది చెప్తూ ఉంటాం. చివరికి ఆ దోషం వచ్చి మనకు అంటుకుంటుంది, ఆ దోషం నుంచి వెళ్ళిపోతాడు. అది ఎవరి వాళ్ళు ఏదైనా మంచి గుణాలు ఉన్నాయనుకోండి, ఆ మంచి గుణాలను మనం వాక్కోవాలి. వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్న మంచిదంతా చూస్తాంటే మనం ఏమవుతాం, మంచి వాళ్ళు అవుతాం. ఎదుటి మనుషులు ఉన్న చెడ్డుంటే చెడ్డే చూస్తూ ఉంటాం అనుకోండి, చివరికి వాళ్ళు బాధపడతారో మనం చెడ్డవాళ్ళు అవుతాం. అది షిర్డి సాయిబాబా ఒక మాట చెప్పాడు, చాలా వండర్ఫుల్ గా ఉంది, ప్రాక్టికల్ గా చెప్పాడు షిర్డి సాయిబాబాది. ఇప్పుడు నీలో ఏదైనా దోషం ఎవడనే చెప్తాడు అనుకో, ఉదాహరణకి ఉదాహరణకి నీకు ఏదైనా దొంగతనం చేసి అలవాటు ఉందనుకో, ఉడికే ఏదో దొంగతనం అంటే దొంగతనం ఏదో ఒక ఎలా సారా తాగుతున్నావు అనుకో, నువ్వు ఉడికే అనుకో, నువ్వు నీలో దోషం ఎవరివాడు ఎవడని చెప్తాడనుకో, నువ్వు చెల్లించకు, నువ్వు చెల్లించకు. వాడి నాలో ఈ దోషం చెప్పాడు కాబట్టి వాళ్ళు కూడా దోషం నాకు తెలుసునే, వాడు దోషం నువ్వు చెప్పకు. అప్పుడు నీకు మనస్తకం కనిపిస్తుంది కదా. బ్యాలెన్స్ ఈ సిడి బాబా చెప్పాడు, ప్రాక్టికల్ అనమాట. ప్రాక్టికల్ కొన్ని కొన్ని ప్రాక్టికల్ సంబంధించిన మాటలు చెప్పాడు అని. ఇప్పుడు ఎవరో ఎవడో ఒక నీలో దోషం చెప్తాడు, వీళ్ళు దోషం చెప్పినప్పుడు మనకి వెంటనే వాళ్ళు కూడా దోషం కనిపిస్తుంది, వాళ్ళు దోషం కూడా కనిపిస్తుంది. కనిపించినప్పుడు నువ్వు బలస్ట్ అయ్యి నాలో ఈ దోషం నువ్వు చెప్తున్నావు, నీలో ఈ దోషం ఉందని నువ్వు చెప్పకు, నువ్వేమి చెప్పకు. అప్పుడు నీ చిత్తాన్ని బ్యాలెన్స్ చేసుకో, నీ చిత్తాన్ని నువ్వు బ్యాలెన్స్ చేసుకో. అప్పుడు నీకు అహంభావన పెరగకుండా ఉంటుంది, అజ్ఞానం పెరగకుండా ఉంటుంది, నీ మనస్సు సహజంగా ఆనిపోతుంది. షిర్డి సాయిబాబా చెప్పింది రిపీటెడ్గా ఇంకోసారి చెప్తున్నాను. అంటే మీరు యోగి అవ్వాలంటే లోకవాసన మీకు తగ్గాలంటే ఎవడైనా మిమ్మల్ని విమర్శించవచ్చు, ఆ దోషం నిజంగా మీకు మీలో ఉంటే తొలగించుకోండి. ఒకవేళ నిజంగా లేకపోయినా వాళ్ళలో ఉన్న దోషాలు కూడా మీకు కనిపిస్తాయి, మీరు మళ్ళీ విమర్శించకండి. విమర్శిస్తే మీ మనస్సు బాహ్యమకానికి వచ్చేస్తుంది, మీ మనస్సు అనగటాను పడుతూ విజృంభిస్తుంది. ఇదికే మీరు భగవద్గీత ఉపనిషత్తులు రూలు చదవటం కాదు, ఇటువంటి ప్రాక్టికల్ గా ఈ విషయాలు ఇటు మీరు అర్థం చేసుకుని జీవిస్తే మీకు జ్ఞానం కలుగుతుంది. రోజు పారాయణాల ముఖ్యం కాదు, ప్రాక్టికల్ లైఫ్ లో మీకు ఏదైతే ఎదురవుతున్నాయో అసలు జాగ్రత్తగా పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జీవితం నుంచి నేర్చుకునే పాఠాలు మనకి ఎక్కువ, మన లైఫ్ నుంచి నేర్చుకునే పాఠాలు మనకి ఎక్కువ. మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమి లేవనుకోండి, పూర్తిగా మనకి జ్ఞానం వచ్చేసింది అనుకోండి, మనకి జన్మే రాదు, ఇంక శరణం ఎందుకు? ఇది బాగా అర్థం చేసుకోండి. మనం ప్రకృతిలో నుంచి నేర్చుకునే పాఠం ఏమి లేదనుకోండి, మన జీవితంలోంచి నేర్చుకునే పాఠాలు మనకి ఏమి లేవనుకోండి, మనకు అసలు జన్మే రాదు. జన్మ ఎంతకు వచ్చింది, మనం ఇంకా నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి, ఆ పాఠాలు నేర్చుకోవడానికి ఇది జన్మ వచ్చింది. కానీ మనం నేర్చుకోవాల్సిన పాఠం లేదనుకోండి, మనకి చదువు పూర్తి అయిపోయింది అనుకోండి, తగలాగిరి చెప్పినట్టు చదువు వల్ల నువ్వు చదువువాలి, నువ్వు చదువువాలని. అది భాగవతం అంటాడు కదా ప్రహ్లాదుడు, చదువు వలన చావులేని చదువు వలన. ఆ స్థితికి మనం వస్తే మనకు పునర్జన్మ రాదు, అది జన్మే లేదు మనకి. అంటే ఇంక నేర్చుకోవాల్సిన పాఠాలు మనకి ఎన్నో ఉన్నాయి. భగవాన్ చెప్పి ఏంటంటే, నువ్వు లోకం యొక్క సంతోషం కోసం, లోకంలో కీర్తి కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నావు, ఎంత పని చేస్తున్నావో, దేవుడి యొక్క సంతోషానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఆయన అనుగ్రహానికి పాత్రుడు అవుతావు. ఆయన అనుగ్రహానికి పాత్రుడైనప్పుడు సహజంగా నదికి వరదొచ్చినప్పుడు ఎలా ఉంటుందో, నీ హృదయంలోని ఆనందం వచ్చి, నీ హృదయంలోని ఆనందం పొంది నీ శిరస్సు అంతా మించేస్తున్నాడు. దేవుని యొక్క సంకల్పానికి అనుగుణంగా నీ తలంపులు ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా నీ తలంపులు ఉన్నప్పుడు, ఆ నారాయణ స్వరూపు అనుకూలంగా నీ తలంపులు ఉన్నప్పుడు, నీ హృదయంలో ఉన్న నారాయణుడే, నీ హృదయంలో ఉన్న ఆనందమే శాంతి, నదికి వరదొచ్చినప్పుడు ఆ నీరు ఎలా పొంగుతుందో అలాగే ఇది పొంగి నీ సహస్రాలను ఉంచేస్తుంది. అంటే ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది. కానీ నా వల్ల అవుతాను, ఇది నేను చేస్తాను, మీరు కనిపిస్తాను అనుకోండి, అది నిజం కాదు. వాడు అజ్ఞానం వల్ల వాడు కదా అనిపిస్తాను. ఏమీ లేదు, వీళ్ళ భక్తులు, వీళ్ళ భక్తులు కాదు, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అని అనుకుంటున్నాను కదా, ఏం లేదు. భక్తులు అంటే ఏం లేదు, భగవంతుడి సంకల్పానికి అనుగుణంగా నడుస్తారు వాడు భక్తులు, భగవంతుడి సంకల్పానికి వ్యతిరేకంగా నడిచేవాడు దురాత్ముడు అంతే. అంతకంటే భక్తులు అంటే ఏం కాదు, ఇది అర్థం చేసుకోండి. భగవంతుడి సంకల్పానికి ఎవరైతే అనుగుణంగా జీవిస్తున్నారో వాళ్ళందరూ భక్తులే. పైగా బొమ్మను వాళ్ళు పూజించకపోవచ్చు, వాళ్ళు బొమ్మ ఎదురుగుండా పెట్టుకుని వాళ్ళు పూజించకపోవచ్చు. భగవంతుని సంకల్పానికి అనుకూలంగా జీవించే వాళ్ళు భక్తులు. భగవంతుని సంకల్పానికి సహకరించకుండా, భగవంతుని సంకల్పానికి విరుద్ధంగా నడిచేవాళ్ళు అసలు. అంటే భక్తులు భగవంతుని సంకల్పానికి సహకరిస్తారు, సహకరిస్తున్నారు కదా, ఆయన స్వరూపాన్ని విడిపిస్తారు. అది సీక్రెట్. అంటే మీరందరూ శక్తిపడ్డ అయిపోతారు. ఎలాగంటే లోపల మీకు లోపల శాంతి అనుభవిస్తున్నారనుకోండి, మీకు మీ హృదయంలో శాంతి ఉందనుకోండి, ఆ శాంతి మీకు అనుభవంలోకి వస్తుందనుకోండి, మీకు శక్తి కలుగుతుంది. ఆ శక్తితో సమాజానికి ఎంతో కొంత మీరు ఉపకారం చేయొచ్చు. మనకే శక్తి లేనప్పుడు ఎవరికేం ఉపకారం చేయలేం. మనకేదైనా శక్తి ఉంటే ఎవరికైనా ఉపకారం చేయగలం. ఆ శక్తి మనకు ఎలా వస్తుంది, శక్తి ఎలా వస్తుంది, మన హృదయంలో ఉన్నటువంటి, ఇందాక చెప్పారు కదా, ఈశ్వరుని మనం వాసన చూసినప్పుడు, ఆ ఈశ్వరుని మనం రుచి చూసినప్పుడు, ఆ ఈశ్వరుడు గురించి శ్రవణం చేసినప్పుడు, ఆ ఈశ్వరుని మనం అనుభవిస్తున్నప్పుడు, ఆ శాంతి మనం అనుభవిస్తున్నప్పుడు మనకు శక్తి కలుగుతుంది. ఆ శక్తి వల్ల సమాజానికి ఎంతో కొంత మనం ఉపయోగపడవచ్చు. ఆ శక్తి మనకే లేదనుకోండి, సమాజానికి మనం ఏం ఉపయోగపడలేము. ఏ మానవుడైతే తన హృదయంలో శాంతిని తను అనుభవిస్తున్నాడో వాడికి శక్తి వస్తుంది. ఆ శక్తి తర్వాత సమాజానికి, సంఘానికి కొంత ఉపయోగపడవచ్చు. ఆ శక్తి లేదనుకోండి, వాడు సమాజానికి ఉపయోగపడ్డాడు. దీన్నే భగవాన్ ఏ మాటలతో చెప్తారంటే, వాడికే చింతానించింది లేదు, వాడు ఊళ్ళో అనసత్రమని పెడతాడన్న. మీ మనస్సు కదిలినప్పుడే మీకు దుఃఖం వస్తుంది, కానీ మీ మనస్సు కదలకపోతే దుఃఖం రాదు. మీ మనసు కదిలినప్పుడే మీకు దుఃఖం వస్తుంది, మీ మనసు కదలకపోతే మీకు దుఃఖం రాదు. మనస్సు చాపల్యం వల్ల మనిషికి దుఃఖం వస్తుంది, మనసు చాపల్యం వల్ల మనిషికి దుఃఖం వస్తుంది. ఉపాసన వల్ల మనస్సుకి చాపల్యం ఆగిపోతుంది. గాలి లేని చోట దీపం ఎలా ఉంటుందో మనస్సు కూడా అంత ఏకాగ్రంగా ఉంటుంది. ఎప్పుడు? ఉపాసన వల్ల. అది నిర్మలమవుతుంది, అది నిర్మలమవుతుంది, నిశ్చలమవుతుంది. ఏది మనస్సు అప్పుడు ఆరాధించేది ఎవరైనా ఆలోచించు. అప్పుడు ఆరాధించే నేను, నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావు వాళ్ళు కరిగిపో. నువ్వు ఆరాధించి, ఈ ఆరాధించడానికి ఒక నేను ఉండ కదా ఇక్కడ. ఏ దేవుణ్ణి అయితే నువ్వు ఆరాధిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, ఆరాధించి 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 నేను వెళ్ళి ఆ ఈశ్వరు, ఏ దేవుని అయితే ఆరాధిస్తున్నావు వాళ్ళు కరిగిపోతున్నావు అయ్యా, వాళ్ళు కరిగిపోతుంది. అప్పుడు నీకేం కలుగుతుంది? చివరికి నీకు ఆత్మానుభూతి కలుగుతుంది. వాళ్ళు ఎప్పుడైతే కరిగిపోయిందో వాడే నీకు ఆత్మగా వ్యక్తం అవుతాడు. ఏ భగవంతుడైతే నీ మనస్సు కలిగిపోయిందో అప్పుడు ఆ మనస్సు నీకు స్వరూపంగా, ఆత్మగా, చైతన్యంగా, నేనుగా కాకుండా తానుగా వ్యక్తమవుతాడు.
విద్యలు రెండు రకాలు. మనం కాలేజీలోనే, హై స్కూల్లోనే, యూనివర్సిటీలోనే చదువుకునే విద్యలోనే క్షర విద్యలు అంటారు. క్షర విద్యలు అంటే నశించే విద్యలు అని. నశించే విద్యలంటే మనస్సు ఎంత నిజమో ఆ విద్యలు కూడా అంతే మీరు. అయితే ఆ విద్యల వల్ల ఉపయోగం లేదంటే వంద పొట్టెడిపోతుంది. మన శరీరం ఉన్నప్పుడు ప్రతి వాడికి శరీరం ఉన్నప్పుడు పొట్ట కూడా ఉంటుంది. ఆ పొట్టను ఏ విధంగా పోషించుకోవాలి. అంటే దేహం ఉన్నప్పుడు పొట్ట ఉంటుందో ఆ పొట్ట పోషించుకోవాలి. ఆ పొట్ట పోషించుకోవడానికి ఏదైనా పని చేసుకోకపోతే పొట్టాడు. ఆ పొట్ట కోసం శర విద్యలు ఉన్నాయి. ఇప్పుడు కెమిస్ట్రీ ఏంటి, ఫిజిక్స్ ఏంటి, మామూలుగా స్కూల్స్లో నేర్పే అన్ని విద్యలన్నీ కూడా మనస్సు ఎంత నిజము, దేహం ఎంత నిజము, ఆ విద్యలు కూడా అంతేనాడు. ఏ వృత్తి అయినా పొట్ట కోసం క్షర విద్యలు అంటారు. క్షర విద్యలు అంటే నశించే విద్యలు. మనసు నశించినప్పుడు అవి కూడా నశిస్తాయి. ఆత్మ విద్య అక్షర విద్య. క్షరం అంటే నశించేది, అక్షరం అంటే నశించినది. అక్షర విద్య అంటే ఏంటి, ఆత్మ విద్య, నశించినటువంటి విద్య. ఒకసారి నీకు ఆత్మానుభవం కలిగితే అది చెదరదు, అది చెదరదు. ఎందుకంటే అది దానికి ఇంకా నాశనం ఉండదు. ఒక్కసారి నీకు ఆత్మజ్ఞానం కలిగిందా, ఆత్మానుభవం కలిగిందా, దానికి ఇంకా క్షరం ఉండదు, నాశనం ఉండదు. ఇంచేది దానికి నాశనం ఉండదు, ఆ వస్తువుకి నాశనం లేదు. కాబట్టి మన శరీరం మన కళ్ళతో చూడబడతాం. మన చేత చూడబడేది నశిస్తుంది, మన చేత చూడబడేది ప్రతిదీ కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. ఒక బ్రహ్మము తప్పించి సత్యము తప్పించి నథింగ్ ఇస్ టూ హెవీ ఫర్ డెస్టినీ అని వాల్మీకి మహర్షి చెప్పాడు. తల ప్రవాహంలో కొట్టుకెళ్లకుండా మిగిలి ఏది ఉండదు ఒక బ్రహ్మము తప్పించి. అందుకే అక్షర విద్య, అది నాశనం లేదు, దానికి నాశనం లేదు. అంటే అది ఉండటమేని ఉండటం. సముద్రంలోనే కెరటం పడుతుంది, సముద్రంలోనే కెరటం కనిపిస్తుంది, మరియు సముద్రంలోనే కెరటం ఆనిపోతుంది. కెరటానికి సృష్టి సముద్రంలోనే జరిగింది, కెరటం కనిపించడం సముద్రంలోనే కనిపిస్తుంది, మరి లైవ్ అయిపోవడం ఎక్కడ అవుతుంది, సముద్రం అయిపోతుంది. సృష్టి స్థితి లేయాలంటే, అంటే సృష్టి స్థితి లేయాలని కూడా బ్రహ్మంలోనే జరిగిపోతుంది. ఆ బ్రహ్మానుభవం పొందిన వాడు ఇందులోంచి వేరు పడతాడు. ఆ బ్రహ్మానుభవం పొందిన వాడు సృష్టి స్థితి లేయాలకి చెక్కడు దొరకడు. పంచభూతాలతో శరీరం వస్తుంది, వ్యవహారం కోసం ఆ శరీరానికి పేరు పెడతారు. మొత్తం అన్ని శరీరాలు పంచభూతాలతో తయారైనవి, వ్యవహారం కోసం దానికి పేరు పెడతారు. అదే సృష్టి, దాంట్లోంచి విడుదల పడితే జ్ఞానం. అంటే పంచభూతాలతో అన్ని శరీరాలు తయారైనవి, వ్యవహారం కోసం దానికి పేరు పెట్టారనే అర్థం మనకు మన హృదయానికి తాకితే, మన బుద్ధికి ఆ విషయం అర్థమైతే రూపం మీద నామం మీద మోహం పోతుంది. అప్పటి వరకు మనకు రూప చింతన నామచింతన ఉంటుంది. జీవిత యాత్రలో మన దేహ ప్రారంభంలో పరమేశ్వరుడు ఈశ్వరుడు మనకు ఏది ఇస్తే అది అసహ్యంగా కాకుండా, అసభ్యంగా కాకుండా, ఇష్టంగా ప్రీతిగా మనం స్వీకరించి సంతృప్తి పడాలి. తక్కువ ఇస్తే రియాక్ట్ అవ్వకూడదు, ఎక్కువ ఇస్తే గర్వం తెచ్చుకోకూడదు. అనుకోకపోతే తక్కువ రాదు, అనుకుంటే ఎక్కువ రాదు. అయితే ఈశ్వరుడు ఏదిస్తే అది మనం ప్రీతిగా స్వీకరించాలి, ప్రేమగా స్వీకరించాలి. కొంతమందికి 1000 కోట్ల రూపాయల ధనం ఉన్నా ఒక రైతుల గుడ్డాలకు ఇచ్చామనుకోండి, ఆ రైతుల గుడ్డ ముఖం వాళ్ళు ఎప్పుడూ చూడలేదన్నట్టుగా అంత ప్రేమగా స్వీకరించారు. అలాగే పరమేశ్వరుడు మన దేహ ప్రారంభంలో ఏదిచ్చాడా, కష్టం ఇచ్చినా సుఖం ఇచ్చినా సంతోషం ఇచ్చినా దుఃఖం ఇచ్చినా ప్రారంభాన్ని బట్టి ఏది ఇస్తాడు, ఆ ఈశ్వరుడు ఇచ్చేదాన్ని మనం తిరస్కార భావంతో కాదు పురస్కార భావంతో తీసుకోవాలి. అంటే ఇలాగ మనం ప్రాక్టీస్ చేస్తుంటే ఏమవుతుందంటే మనస్సు నశిస్తుంది. ఈశ్వర సంకల్పానికి మనం ఎదురు చెడకుండా ఉంటే మనకు శరణాగతి భావన కలుగుతుంది, మనకు తెలియకుండా మన మనస్సు నశిస్తుంది. మనకు ఏమిటో లక్షలేదు ఒక తలంపే, దాన్నే ప్రథమ తలంపు అన్నారు, ప్రధాన తలంపు అన్నారు, దాన్నే మనస్సు అన్నారు. అంటే ఆ మొదటి తలంపే మనస్సు, ఆ ప్రథమ వృత్తే మనస్సు, అది సైతానం. భగవాన్ అన్నారు వారు తప్పు చేశారు, ఊరు తప్పు చేశారు అనుకుంటారు, ఇవి తప్పు లేవు ఒకటే తప్పు ఉంది అన్నారు. మనం అనుకుంటూ ఉంటాం వారేదో తప్పు చేశారు, మీరేదో తప్పు చేశారని. తప్పులు ఇవి లేవు ఒకటే తప్పు ఉన్నారు. ఈ దేహం నేను అనుకుంటున్నాను అంతకంటే పెద్ద తప్పే ఉంది, అది ఒకటే తప్పు. ప్రతివాడు ఈ దేహమే నేనంటే ఏమనుకుంటున్నాం మనం, ఈ దేహమే నేను అనుకుంటున్నాం. నేనంటే మనకు బ్రహ్మమే అర్థం అవటం లేదు, నేనంటే మనకు దేహమే అర్థం అవుతుంది, శవమే అర్థం అవుతుంది. అంతకంటే పెద్ద తప్పు ఉంది, అది ఒక్కటే తప్పు. ఆ తప్పు ఉన్నప్పుడు మీదే తప్పుడు సహజంగా నీకు వస్తానంటే, దేహబుద్ధి ఉన్నప్పుడు నీ దేహాభిమానం ఉన్నప్పుడు ఇతరులు కూడా నీకు దేహాల కింద కనిపిస్తారు, వాళ్ళకి ఇప్పుడు నీకు రాగద్వేషాలు వస్తాయి, మిగతా తప్పులన్నీ ప్రారంభమవుతాయి. పెద్ద తప్పు ఇదే, మొదటి తప్పు ఇదే, ప్రథమ తప్పు ఇదే, ప్రధాన తప్పు ఇదే. ఈ తప్పును నువ్వు పోగొట్టుకున్నావనికి ఇంకా సాధన అక్కర్లేదు. ఈ తప్పును నువ్వు తొలగించుకుంటే నీకు ఇంకేం అక్కర్లేదు. ఈ తప్పును ఉండకాయో నువ్వు ఏదో తప్పులు ఎంత జాగ్రత్తగానే ఏదో తప్పులు చేస్తూనే ఉంటావు. శరీరం ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగానే ఏదో రోగం వస్తూనే ఉంటుంది మనకి. మీద కడ జాగ్రత్తకున్నా, భోజనం కడ జాగ్రత్తకున్నా, దేహం ఉన్నంత కాలం ఎంత జాగ్రత్తకున్నా ఏదో రోగం వస్తుంది. అలాగే దేహమే నేనే తప్పు మనం మొదలుపెట్టాక ఏదో తప్పు తప్పుంటాను అనక ఏదో తప్పుడు వస్తాను అంటే, అంటే దేహబుద్ధి ఉన్నవాడు, దేహాభిమానం ఉన్నవాడు వాడికి సహకండి, ఏదో పొరపాట్లు వాడు చేస్తూనే ఉంటాడు. అందుకే భగవంతుని ప్రార్థించాం, వాడు తెలిసి చేసినా తెలివి చేసినా ఆ పొరపాటును క్షమించమని. క్షమించేవాడు దేవుడు, చేసేవాడు దేవుడు. టు ఎవరీ హ్యూమన్ టు ఫర్గివ్ డివైన్. ఈ మొదటి తప్పులోంచి మనం విడుదల, మొదటి తప్పులోంచి విడుదలైతే మిగతా తప్పులు దాని అంతకయ్యే పోతాయి. అలాగే ఈ మొదటి తప్పులోంచి విడుదల చేయమని మనం దేవుణ్ణి ప్రార్థించాం. బ్రహ్మముకు ఇతరులు లేరు, బ్రహ్మముకు లోకం లేదు, బ్రహ్మముకు స్త్రీ లేదు, బ్రహ్మముకు పురుషులు లేదు, బ్రహ్మముకు ఇతరులు అంటే ఏమీ లేరు, మనస్సుకే ఇతరులు ఉన్నారు. అందుకే దానికి మోహం కలుగుతుంది. అంటే నీకు మోహానికి కారణం ఏంటంటే ఇతరుల కారణం కాదు, మనస్సే కారణం. ఆ మనస్సు ఇక్కడ సాధన అంటే అర్థం చేసుకోండి. నువ్వు మనస్సు అనేది ఉండలేదు అని నువ్వు చూసుకో. మనస్సు అనేది నువ్వు ఉండలేదు, విచారణ చెంది ఆ విచారణలో అసలు మనస్సు లేదని నీకు అర్థమవుతుంది. ఒకవేళ విచారణ చేసిన మనస్సు ఉందని నీకు అనిపిస్తానంటే అప్పుడు సాధన మొదలుపెట్టు. ఈ మేరని మొదటి తలంపుని, ఈ పెద్ద తప్పుని మినహాయించి నువ్వు ఎన్ని సాధన చేసినా ఒకటి లేని సున్నలతోడు సమానం, ఒకటి లేని సున్నలకు విలువ ఉండదు. నీ పెద్ద తప్పుని అలా వదిలేసి మిగతా విషయాలు ఎన్ని జాగ్రత్త పడ్డా నువ్వు బంధం నుంచి బయటకు రావు. నీ మోహానికి నీ మనస్సు కారణం, నీ బోధబుద్ధికి నీ మనస్సు కారణం. మరి ఉన్నదంతా ఒకటే మేస్టర్ చెప్తారు, ఉన్నదంతా ఒకటే, ఉన్నదంతా సత్యమే, ఉన్నదంతా బ్రహ్మమే అని శాస్త్రం చెప్తాంటే వేదం చెప్తాంటే మనకి భేదంగా కనిపిస్తుంది, భిన్నభిన్నంగా కనిపిస్తుంది. ఎందుకు కారణం? దానికి కారణం ఏంటంటే మన మనస్సే కారణం, మన మనస్సే కారణం. సూర్యుడు ఇంతకన్నా భూమి కంటే పెద్దవాడు సూర్యుడు, కానీ ఎంతకీ ఇంతకన్నా కనిపిస్తున్నాడు. అది నిజమే, మరి మనం చూసేదంతా నిజం కాదు. సూర్యుడు ఇంత ముందు మన చేతితోడు పట్టుకొచ్చామో సూర్యుడు అనిపిస్తుంది, కానీ భూమి కంటే పెద్దవాడు. అది నిజమా? అది నిజం కాదు. సూర్యుడు మనకి తిరుగుతున్నట్టు కనిపిస్తున్నాడు. సూర్యుడు తిరుగుతున్నాడా? సూర్యుడు తిరగడం లేదు, భూమి తిరుగుతుంది. కానీ మనకు భూమి తిరగడం లేదు, సూర్యుడు తిరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. అంటే ఇంద్రియాలకు కనిపించేదంతా నిజం కాదు. సైన్స్ ప్రకారం కూడా ఇంద్రియాలకు కనిపించేదంతా కూడా నిజం కాదు. మన కళ్ళకేమో భూమి ఏం తిరగటం లేదు, సూర్యుడు తిరుగుతున్నట్టుగా నీకు కనిపిస్తుంది. అంటే మన సెన్సెస్ కనిపించేదంతా కూడా నిజం కాదు. అయితే నీవు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ముందు ఈ మోహానికి కారణం నీ మనస్సు, మోహానికి కారణం నీ మనస్సు. అజ్ఞానం అంటూ ఏమీ లేదు లోకంలో, నిజంగా ఉంటే అది పోదు. అజ్ఞానం అంటూ ఏమీ లేదు, నిజంగా ఉంటే అది పోదు. నువ్వెవరో నీకు తెలియకపోవటం అజ్ఞానం, తెలిస్తే జ్ఞానం. అంతకంటే ఏమన్నా అజ్ఞానం అంటూ లేదు అసలు. నేను ఎవరినో నా స్వరూపం అంటే నాకు తెలియకపోవటం అజ్ఞానం, తెలిస్తే జ్ఞానం. అంటే నిజంగా ఒక అజ్ఞానం అంటూ ఏమీ లేదు, నిజంగా ఉంటేది పోదు. అందుచేత నువ్వు జ్ఞానము జ్ఞానము జ్ఞానం అంటే ఆ జ్ఞానాన్నే మన వాళ్ళు నిర్వాణ స్థితి అని, మోక్షమని, జ్ఞానమని, ఎక్కడెక్కడ స్వర్గరాజ్యమని దానికి ఒక పేరు పెట్టారు. భగవాన్ అంటారంటే నీకు ఈ టైంలో ఏం జరుగుతుందో చెప్తాం అనుకోండి మనం, అది జ్ఞానమా? అది జ్ఞానం కాదు. రేపు ఏం జరుగుతుందో, మూడు కాలాల్లో ఏం జరుగుతుందో, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పటం జ్ఞానం కాదు. నీ హృదయంలో నా బ్రహ్మమని ఈశ్వరుని ప్రత్యక్షంగా అనుభవించటం జ్ఞానం. ఆ చావులేని వస్తువుని, ఆనంద వస్తువుని, శాంతి వస్తువుని అనుభవించి వైద్యం చేసుకోవటం జ్ఞానం. నీ బంధానికి మనసు కారణమే, నీ మోక్షానికి మనసు కారణమే. అయితే నువ్వు మోక్షం పొందటం నీ చేతిలో ఉన్నది, బంధం పొందటం కూడా నీ చేతిలో ఉన్నది. అయితే నువ్వు ఏం చేయాలంటే, ఆ దేహం ప్రారంభాన్ని బట్టే ప్రారంభంలో ఏదంటే వస్తా ఉంటుంది. అయితే నువ్వు విచారణ చేసి మనసును తొలగించుకో. ఆ విచారణ మార్గం నీకు నచ్చదనుకో, నీ మెంటల్ మేకప్గా విచారణ మార్గం నువ్వు అనుకూలంగా లేదనుకో, నిరంతరము ఏక వస్తువును చింతించుకుంటూ నశిస్తుంది. ఇంద్రియాలతో మనం ఏదైతే ఎంజాయ్ చేశామో అది పరిణామంలో దుఃఖం తీసుకొస్తుంది. ఈ ఆత్మసుఖం పరిణామంలో దుఃఖం తీసుకురాదు. ఎందుకంటే అది స్వతంత్రమే, అది ఇండిపెండెంట్. మిగతా ఇండియన్ సుఖాలని డిపెండెంట్. అంటే కృష్ణుడు అంటాడు గీతలో, ఎవరు దేవుడు ఉన్నాడో లేదో నీకు తెలియదు కదా, నీ దేహం కనిపిస్తోంది, నీ ఇంద్రియాలు కనిపిస్తున్నాయి కదా, ఈ భగవంతుడు భగవద్గీతను ఎలా చెబుతున్నాడో ఆ యజ్ఞంగా నీ ఇంద్రియాన్ని దేశాన్ని నడుపుకో నన్ను పొందుతావు అన్నాడు. ఇంకేం చెప్తాడు?
భగవంతుడు ఉన్నాడో లేడో, భగవంతుడు ఉన్నాడని కొంతమంది అంటున్నారు, లేడని లేదని కొంతమంది అంటున్నారు. నీకు దేహం కనిపిస్తోంది, ఇంద్రియాలు కనిపిస్తున్నాయి, నీ మనస్సు తెలుస్తోంది. నీ మనస్సుని, నీ దేహాన్ని, నీ ఇంద్రియాల్ని దైవం చెప్పిన వాక్యానికి అనుగుణంగా మలుచుకుని జీవించే మీరు ఆ దైవ అనుభవం కలుగుతారు. ఎంత ముద్దిగా ఉందో చూడండి. నీకు దేహం ఉంది, తెలుస్తామంటారు అందరూ, దేవుడు ఉన్నాడో లేదో అర్థించండి. ఈ కనిపించే మాటలు ముందు మనకు అర్థమయ్యే విషయాలు చెప్పుకున్నాం. ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు తెలుస్తుంది, ఈ మూడు తెలుస్తున్నాయి. దేహం తెలుస్తుంది, మనస్సు తెలుస్తుంది, ఇంద్రియాలు తెలుస్తున్నాయి. ఈ మూలాకల్ని దేవుడు వాక్యానుసారంగా అంటే ఉపదేశం, భగవంతుడు ఏ విధంగా అయితే భగవద్గీతలో ఉపదేశం చేశాడో ఆ ఉపదేశానికి అనుగుణంగా నీ ఇంద్రియాన్ని, నీ దేహాన్ని, నీ మనస్సుని తీర్చిదిద్దుకుని అలా జీవిస్తే దైవ దర్శనం ఇక్కడ వచ్చింది. ఈ శరీరం నాకు ఎందుకు వచ్చింది, ఏ కారణం వల్ల వచ్చిందో ఆ కారణాన్ని విడిపించుకుంటే మళ్ళీ నాకు పునర్జన్మ రావాలి. మనం ఏం చేస్తున్నాం, ఆ కారణాన్ని విడిపించుకోవడానికి సరిగా కొత్త కారణాలు తెచ్చిపెట్టుకుంటున్నాం. అది పూర్ణ సుఖం. అది ఏమి సుఖం? పూర్ణ సుఖం. వెలికి లేని సుఖం. అక్కడ వెలికి లేదు, కొరత లేదు, దానికి ముగింపు లేదు. దానికి ఏంటని? ముగింపు లేదు. దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే శాంతి. ఆనందమే ఆనందం, శాంతే శాంతి, సుఖమే సుఖం. ఏ బ్రహ్మం యొక్క స్వరూపం. దాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్తున్నారంటే ది ట్రూత్, ది బ్లిస్, ది బ్యూటిఫుల్, ది గుడ్. ఇప్పుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడం తేలికే, ఎదురు రావటం కష్టం. అంటే మీ చిత్తవృత్తికి ఎదురుగా ప్రవహించడమే యోగం. మీ మనస్సుకు ఒక వృత్తి ఉంది, మీ మనసు దేనికి అనుకూలంగా ప్రవహిస్తుందో దానికి ఎదురు ఏమటమే యోగం. ఇంకా ఎదురుచ్చే కానీ నువ్వు మూలంలోకి వెళ్ళలేవు. కొంతమంది కర్మని యోగంగా చేస్తాడు, వాడికి ఫలితం వస్తుంది కానీ వాడిని బంధించదు. కర్మని యోగంగా చేయని వాడికి ఫలితం వస్తుంది కానీ ఆ ఫలితం వాడిని బంధిస్తుంది. కర్మను ఎవడైతే యోగంగా చేస్తున్నాడో వాడికి ఫలితం వస్తుంది కానీ ఆ ఫలితం వాడిని బంధించదు. కర్మని యోగంగా చేయకుండా కర్మను కర్మగా చేస్తే వాడికి ఫలితం వస్తుంది కానీ ఆ ఫలితం చేత వాడు బంధింపబడతాడు, దాని మీద వాసన పడుతుంది. విషయ వారితం, విషయాల్ని వారించి దానికి ఎదురెద్దాలి. ఎదురెత్తడం ఎక్కడికి వెళ్తావు? ఆత్మ దగ్గరికి వెళ్ళి ఆత్మను చింతిస్తూ నిప్పు దగ్గరికి వెళ్ళి కొద్ది మనకి వీడు కలుగుతుంది. ఆ మనస్సు ఆత్మవైపుకు, ఆత్మవైపు పంపిణీ కొలిగి దాని తాలూకు టేస్ట్, ఆత్మ యొక్క టేస్ట్ ఈ మనస్సుకు కలిగినప్పుడు ఆత్మలో చింతిస్తూ ఉంటుంది. విషయ వారితం చిత్త మాత్మన, ఈ చిత్తాన్ని ఎక్కడికి పంపించాలి? ఆత్మవైపుకి పంపించాలి. చిత్త దర్శనం నేనంత చిన్న చిన్న మాటలతో చెప్పి టీచర్కి సబ్జెక్ట్ ఎంత బాగా అర్థమైతే వినే వాళ్ళకి అంత బాగా చెప్పగలడు. స్టూడెంట్స్కి సబ్జెక్ట్ అర్థం అవ్వకపోతే స్టూడెంట్స్ పొరపాటు కాదు, టీచర్ పొరపాటు. అసలు సబ్జెక్టుకి సంబంధించిన క్లారిటీ టీచర్కి ఎంత బాగుంటే వాళ్ళకి ఆ చెబుతుంటే గోళకు కూడా చదువులు వస్తాయి. దృశ్య వారితం చిత్తం ఆత్మన, చిత్తం దృశ్యముల వైపుకి వెళ్లకుండా మళ్లించి నిన్ను యోగ సహాయం వల్ల, భక్తి యోగమాది ధ్యానం యోగ సహాయం వల్ల దానికి వెనక్కి మళ్ళిస్తే దాని మూలంలోకి అది వెళ్ళటం ప్రారంభిస్తుంది. దాని మూలంలోకి వెళ్ళటం ప్రారంభిస్తే నీకు ఏమవుతుంది? చిత్త దర్శనం, చిత్త దర్శనం అంటే చిత్త దర్శనం అంటే చిత్తం యొక్క మూలం నీకు తెలుస్తుంది. చిత్తం యొక్క మూలంలో ఎవడున్నాడు? బ్రహ్మముంది, ఈశ్వరుడున్నాడు, ఆనందముంది, శాంతి ఉంది. అదే నువ్వు. దానికి నీకు ఎంతో దూరం ఉందనుకుంటున్నావు. ఆ దూరం ఉందని నీకు ఆ తలంపు కల్పింపు చేసేది కూడా మనస్సే. అదే మాయ. అంటే మన శరీరం కంటే, మన ఇంద్రియముల కంటే, మన తలంపు కంటే, మన మనస్సు కంటే బహుసన్నికంగా ఉంది మన స్వరూపం. కానీ మనస్సు ఏం చేస్తామంటే దానికి మన ఎంతో బహు దూరంలో ఉన్నామని అనిపింపు చేస్తాను. అదే మాయ. నీ చిత్తం యొక్క మూలంలోకి వెళ్ళేటప్పటికీ ఆ వస్తువు అక్కడే ఉంది, ఆ తత్వం నీకు దర్శనం ఇస్తుంది తనంతరతమే. దృశ్య వారితం, దృశ్య వారితం చిత్తమాత్మన, చిత్త దర్శనం తత్వ దర్శనం. ఈ చిత్తం యొక్క మూలంలోకి వెళితే నీకు తత్వం, తత్వం. ఆ తత్వం అంటే అది నీవే. ఏది? ఆ చావు లేని వస్తువు, పుట్టుకులేని వస్తువు, ఆనంద వస్తువు, అది నీవే అనే సంగతి నీకు దర్శనం అవచ్చు. ఎవరైనా వచ్చి ఉపదేశం, మాకు ఏదైనా ఉపదేశం చెప్పండి అంటే ఆయన అనేవారు ఉపదేశం ఉపదేశారంలో ఉందే. మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? ఉపదేశం అంటే ఉపదేశారంలో ఉండే అంటే మీరు ఉపదేశాలు జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుంటే చాలు సుమాని చెప్పడం కోసం ప్రత్యేకంగా నేను ఇంకేం చెప్పక్కర్లేదు, ఉపదేశం ఉపదేశారంలో ఉంది అని చెప్పేవారు. ఎవరైనా అడిగితే మాకు ఉపదేశం చెప్పమని. మొత్తం 30 శ్లోకాలు ఉన్నాయి అందులో. మొదటి 15 శ్లోకాలు పూర్వాంచి ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో ఉన్న సారాన్ని క్రోడీకరించి మిగతా 15 శ్లోకాల్లో తన హృదయాన్ని ఓపెన్ చేశాడు. మిగతా 15 శ్లోకాల మట్టికి ఎందుల ముక్కలు కాదు, అది ఆకాశగంగ. అదేంటది ఆకాశగంగ? తన హృదయాన్ని ఓపెన్ చేసి మానవ జాతికి జ్ఞాన గంగ చేత తడిపాయి. జ్ఞాన గంగ చేత మొదటి 15 శ్లోకాలు సాంప్రదాయంగా ఆ యాగంలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయాన్ని చెప్పుకొచ్చాడు. చివరి 15 శ్లోకాల మట్టికి సాంప్రదాయం కాదు, తన హార్తను ఓపెన్ చేశాడు. ఆ జ్ఞాన గంగ పంచిపెట్ట దృశ్యం వారితం చిత్తం ఆత్మన చిత్ర దర్శనం. అంటే చిత్తం యొక్క మూలం ఎప్పుడైతే నీకు దర్శనమైందో అప్పుడు తత్వం నీకు తెలుస్తుంది. అప్పటి వరకు నీకు తత్వం తెలియదు. ఒక చిత్తం యొక్క మూలం తెలియదు అనుకో, నాకు దేవుడు కనిపించాడు, అక్కడ రాముడు కనిపించాడు, ఇక్కడ కృష్ణుడు కనిపించాడు అంటే ఆ నీ మనస్సు అంత నిజమో, ఆ దృశ్యాలు అంత నిజం కాదు, తమటికి తత్వం కాదు. ఒక నీకు భగవంతుడికి కనిపించవచ్చు, ఆయన ఏదైనా వరమనవచ్చు, అది నువ్వు పుచ్చుకోవచ్చు, కాల ప్రవాహం ఇవన్నీ కొట్టుకుపోతాయి. ఈ దేహం ఎంత నిజమో, మన సుఖ దుఃఖాలు ఎంత నిజమో, మన రాగద్వేషాలు ఎంత నిజమో, మన జయాపు జయాలు ఎంత నిజమో, మన లాభ నష్టాలు ఎంత నిజమో, ఆ వరాలు అంతే నిజం. ఏదో దేహంలో అనుభవిస్తాం, అనుభవించిన తర్వాత కాల ప్రవాహంలో కొట్టుకుపోతాం. నా దేహమే నాది కానప్పుడు ఈ వరాలు వచ్చే ఫలితాలు నాయని ఎలా అనుకుంటాను అన్నాడు బుద్ధుడు. దూడల్ని ఏం చేస్తాం? కచ్చాడు కట్టేస్తాం. ఎందుకు మీరు కచ్చాడు కట్టేందుకు ఉదయించండి కదా, ఉదయిస్తే వెళ్ళి ఎవరికి చేయలో పడతా ఉంటాయి. దూడం కచ్చాడు కట్టేస్తే అలాగే ఉంటుంది, అలాగే పడి ఉంటుంది. అలాగే ఏదైనా మంత్రం జపించడం అంటే, ఒక రూపాన్ని ధ్యానం చేయడం అంటే, ఒక నామాన్ని స్మరించడం అంటే, మన మనస్సును తీసుకెళ్లి ఈ మనస్సు అనే పశువును తీసుకెళ్లి ఆ కట్టాడు కట్టేయటం. అంటే మంత్రం అనే కట్టులాడుకో, లేకపోతే ఒక రూపం అనే కట్టులాడుకు నీ మనసుని కట్టేసి ఉంచింది, దానికి చేపలను అణిగిపోతున్నాం. చేపలను ఎప్పుడైతే పోయిందో దాని మూలంలోకి అది ప్రవేశించడం, దాని మూలంలోకి అది ప్రయాణం చేయడానికి ప్రారంభిస్తుంది. 3 దోషాలు ఉన్నాయి మనిషికి: ఆవరణ దోషం, విక్షేప దోషం, మలదోషం. ఒకటి మలదోషం. మలదోషం అంటే పూర్వజన్మల్లో మనం చేసినటువంటి పాపాలు, మనం చేసినటువంటి దోషాలు, మనం చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా మలం కింద, అది దాని మలదోషం అంటారు. విక్షేప దోషం అంటే మన శరీరం అవచోటం ఉంటుంది, మనస్సు అవచోటం ఉంటుంది. అంటే మనం శ్రద్ధగా చదువుకోవాలని అనుకుంటాం, కానీ మనస్సు అక్కడ ఉంది, ఎక్కడికి వెళ్ళిపోతా ఉంటుంది, దాన్ని ఏమంటారు? విక్షేప దోషం. విక్షేప దోషం వాడికి ఎక్కడ శరీరం ఉంది అక్కడ మనస్సు ఉండదు. కొంతమంది బాగా చదువుకుందాం అనుకున్నాడు కూడా చదువు రాదు, దానికి విక్షేప దోషం కారణం. అది నిజంగా చదువుకోవాలని ఉంటుంది కానీ వాడికి చదువు రాదు, దానికి విక్షేప దోషం కారణం. 3 ఆవరణ దోషం. ఆవరణ దోషం అంటే వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు. వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటి వీళ్ళు నా వాళ్ళని దుడ్డేసుకుంటాం మనం. ఏం వేసుకుంటాం మనం? దుడ్డు వేసుకుంటాం. ఆ దుడ్డులోంచి మనం బయటకు రాలని ఈశ్వరానుగ్రహం లేకుంటాం. 1 మలదోషం, 2 విక్షేప దోషం, 3 ఆవరణ దోషం. ఈ 3 దోషాల మధ్యన మనస్సు తిరుగుతూ ఉంటుంది. ఈ 3 దోషాలు పోగొట్టుకుంటే మనస్సు దాని మూలంలో పడిపోతుంది. మనస్సు అనుకుంటున్నావు కాబట్టి ఆ మనస్సు నశించినట్టు నువ్వు పోతావని నీకు భయం వేస్తాడు. మనస్సు నశిస్తే నువ్వు పోవయ్యా, నువ్వెవరో నీకు తెలుస్తుంది. ఈ జన్మ మరణ ప్రవాహం నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. మరణం లేని వస్తువు ఏదైతే ఉందో, జన్మ లేని వస్తువు ఏదైతే ఉందో, ఏదైతే సృష్టికి ఆధారంగా ఉందో ఆ వస్తువులో నువ్వు అవుతావు. నువ్వెవరో నీకు తెలుస్తావు. మనస్సు నశిస్తే నువ్వు పోవు, కానీ నువ్వెవరో నీకు తెలుస్తావు. కానీ మనస్సు నశిస్తే నువ్వు పోతావు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటే అదే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి. అంటే భగవాన్ చెప్పింది ఏంటంటే, ముందు ఏ విషయాలైతే బంధిస్తున్నాయో ఆ విషయాలు నువ్వు విడుదల పొందు, తర్వాత ఏదో పొందవలసింది ఏదో మామూలు సహజంగానే పొందుతావు. ముందు రోగాలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి, తర్వాత రోగం తగ్గిన తర్వాత ఆరోగ్యం వస్తుందని నేను చెప్పడానికి మామూలు ఆరోగ్యం ఎలాగా వస్తుంది. అలాగే నువ్వు పొందవు, ఎందులోంచి విడుదల పొందాలో అందులోంచి విడుదల పొందు. నువ్వు తర్వాత నువ్వు పొందవలసింది ఏదో నార్మల్ గా న్యాచురల్ గా ఆ జూ కోర్సు నువ్వు పొందడానికి పొందుతావు. ఒక చెరువులో నీ వస్తువు పడిపోయినప్పుడు, బంగారపు వస్తువు పడిపోయినప్పుడు అయ్యా అది ఎంత లోతులో పడిపోయిందో అంత లోతులోకి నువ్వు దిగితేనే కానీ ఆ వస్తువు నీకు తెలియదు. కొంతమంది మధ్యలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉండొచ్చు. అలాగే నీ హృదయంలో ఈ మనోమూలం ఎంత దూరంలో ఉందో అంతవరకు నీ మనస్సును విత్డ్రా చేసి ఉపసంహరించి నువ్వు ప్రయత్నం చేసి మూలంలోకి తీసుకెళ్ళాలి. ఈ లోపల ఎవరైనా దొంగలు తగిలారనుకునే మనిషిని మళ్ళీ బయటకు తీసుకొచ్చేస్తాడు. అదే బాబు నా సొమ్మంతా పట్టిపోతున్నాడు బాబా గోడ, కష్టపడటం కష్టపడుతున్నాను, మళ్ళీ ఏ ప్యాకెట్లోనే పెట్టేస్తున్నాను, లేకపోతే షేర్ మార్కెట్లో పోతాను. కష్టపడి సంపాదించుకుంటున్నాను 1 కోటి రూపాయలు, మళ్ళీ ఏదో ఒక వాసన 1 కోటి రూపాయలు తగలేసేస్తున్నాను. సరిగ్గా మనం ఆ లోపలికైతేనే ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, ఏదో ఒక ఆకర్షణ దూరమయ్యాం అనుకోండి, మళ్ళీ మనసు బయటికి వచ్చేస్తుంది, మళ్ళీ దొంగల పాలైపోతుంది మన సంపాదన అంతా కూడా. అండ్ చివరి క్షణం వరకు నీ జ్ఞానం అయ్యే వరకు ఆవలి ఒడ్డుకి వెళ్లే వరకు, ఆవలి ఒడ్డు అంటే ఈ గోదావరి ఒడ్డు నరసాపురం సకనడిపిది కాదు, ఆవలి ఒడ్డు అంటే ఆత్మ. నువ్వు సకనడిపిల్లు అనుకుంటున్నారు, మళ్ళీ మీరు ఆవలి ఒడ్డు వెళ్లే వరకు, ఆ జ్ఞానానుభవం కలిగే వరకు, ఆత్మానుభవం వెళ్లే వరకు నువ్వు సాధన చెయ్యాలి. ఆ సాధన ఎలా చేయాలి? విసుగు లేకుండా చెయ్యాలి. విసుగుతో చేసేవాడు ఆవడం వద్దకు వెళ్ళలేదు. విసుగు లేకుండా చెయ్యాలి, ప్రేమగా చెయ్యాలి, ఇష్టంగా చెయ్యాలి. ఏం విసుగు వచ్చింది అనుకోండి, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు, ఎవరు కూడా దొంగ బయటకు తీసుకొచ్చేస్తాడు మళ్ళీ. నువ్వు విసుగు లేకుండా, విరామం లేకుండా చెయ్యాలి. అది విసుగులా చెయ్యాలి దాని మనస్సుని. అది ఉపసంహరించేటప్పుడు ఏదో ఒక ఆకర్షణ, లోకంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి. ఏ ఆకర్షణ నీ మనస్సును, ఏదైనా ఒక విషయం నీ మనస్సును ఆకర్షించిందో మళ్ళీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తావు, మళ్ళీ నీ సొమ్మంతా దొంగలు పట్టుకుపోతారు. అంటే నువ్వు ఉపసంహరించే మనస్సును ఉపసంహరించి దాని మూలం వరకు తీసుకెళ్ళాలి. టు నో ద ట్రూత్ డీప్ ఇన్ అవర్ సెల్ఫ్. నీ హృదయంలో ఉన్న ఆత్మారామని తెలుసుకోవటానికి లోతులు తవ్వుకుంటూ వెళ్ళాలి కదా. బుద్ధుడు అంటాడు మనోమూలం ఆయనకు అందాక, మనోమూలం ఆయన అందాక అమ్మాయ్యా దొరికాడు ఉదంగా. అంటే నీ జన్మలను నెచ్చించడానికి నీ జన్మలకు కారణం ఏంటంటే మనస్సు, ఈ జన్మలకు కారణం ఏంటంటే అహంభావన. దాని మూలం చూసేటప్పుడు అది పడిపోయింది. ఇప్పుడు దొరికాడు ఈ దొంగ యొక్క చేష్టలు నాకు అర్థమైంది. అమ్మాయ్యా ఈనాటికి దొరికాడు ఈ దొంగ అంటాడు గౌతమ బుద్ధుడు. అప్పుడు ఆయన నిర్వాణ స్థితిని పొందాడు. ఆ మనోమూలం అందేటప్పుడు ఏం పొందాడు? నిర్వాణ స్థితిని పొందాడు. ఆ నిర్వాణ సుఖం పొందిన వాడికి పునర్జన్మ లేదు. మనస్సు అణగటం లేడు, మనస్సు నశించటం లేడు. అణిగిన మనస్సు మళ్ళీ విజృంభించే అవకాశం ఉంది. అణిగిన మనస్సు మళ్ళీ విజృంభించే అవకాశం ఉంది, కానీ నశించిన మనస్సు మళ్ళీ విజృంభించదు. అంటే మనస్సు ఏదైనా వస్తువుని ధ్యానం చేస్తే అణిగి ఉండొచ్చు, కానీ మనస్సు తన మూలాలను చూస్తేనే కానీ అది నశించదు. అది నశిస్తేనే కానీ నీకు తత్వం తెలియబడదు, తత్వం తెలిస్తేనే కానీ నీకు స్వేచ్ఛ లేదు, సుఖం లేదు. మీరు అర్థం చేసుకోవాలి బాగా విషయాన్ని. మనస్సు అణిసి ఉంచుతారనుకోండి, ఆ బాగా కొంతకాలం అణిగి ఉంటుంది, మళ్ళీ దానికి ఏదైనా ఆకర్షణ వస్తే మూసి సడన్గా విజృంభిస్తుంది. సడన్గా ఏమవుతుంది? విజృంభిస్తుంది. కానీ నశించిన మనస్సు మళ్ళీ విజృంభించదు. అణిగిన పాము మళ్ళీ బుస కొట్టచ్చు, చనిపోయిన పాము ఇంకా బుస కొట్టలేదు. పాండవులు ఈ మధ్య 4 సంవత్సరాలకి పూర్వం ఒక పాకలో, దోల పాకలో పాము, దానికి జ్వరం వచ్చింది, జబ్బు చేసింది, అలా పడవు. అదేమి కదలకుండా నదలకుండా అలా కడుగు పడవుంది. ఏదో ఏమి దేవుడు అనుకున్నారు, ఏదో మంచి పాము ఏమో అనుకున్నారు. మంచి పాము కదది, పొగరబోతు పాము, జబ్బు చేసి అలా పడవు. ఇంకా మూర్ఖ ఈ జనం ఉన్నారు కదండి, దానికి పాలు పెట్టి అవి పెట్టి ఈ పెట్టేది సుబ్బారాయుడని ఏమంటే, దీనికి అది పెట్టి ఇది పెట్టి అదే పెట్టేవారు మొత్తం మీద. ఆడేమన్నాడంటే ఆ దూరపాకం ఉండడం ఏమనుకున్నాడంటే నెమ్మదిగా ఇక్కడ గుడ్డలు కట్టేస్తే ఆదాయం వస్తుందని, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బాగుంటుందని ఆడనుకున్నాడు. ఈ జనాన్ని ఆకర్షించడానికి ఆడేం చేశాడు? జనాన్ని వచ్చేవాళ్ళు ఆకర్షించడానికి ఆ పావుని మెడ శివుడు మెడ మీద వేసుకున్నట్టు, శివుడి మెడలో పాములు ఉంటాయి కదండి, అలాగే మెడ మీద వేసుకున్నాడు. ఆ పాముకి పాపం ఓపిక లేదు, జబ్బు చేసింది, అప్పటికే జబ్బు చేసింది దానికి. అది ఏం చేసిందంటే పాపం నెమ్మదిగా పాకి కిందకు వచ్చేసింది. ఇంకేది కాకు పాకి కిందకు వచ్చేదని కరిసే ఓపిక కూడా లేదు దానికి. ఇప్పుడు ఈ భక్తులందరూ బయలుదేరారు, బయలుదేరి దానికి పాలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి మాడు పెట్టారు. పాలు పెట్టి అంటే కొన్ని పాలు పెట్టి అది ఏదో భగవంతుడనే పాలు పెట్టి దీని పడిపోయారు. అదేంటి ఆ పాలు తాగాను, పాలు తాగేటప్పుడు దానికి ఏమొచ్చింది కొంత ఆ శక్తి వచ్చింది. ఇలా జనాన్ని అందరూ మనం జనానికి చూడాలి, వీళ్ళు ఇక్కడ ఏదో గుడి కట్టేస్తారు, వీళ్ళందరూ జనం దగ్గర కలిసి వీళ్ళు ఏం చేసి ఆ పావును మళ్ళీ మెడ వేసుకున్నాడు. 4 రోజులు పావుకు పాలు పెట్టేటప్పుడు దానికి శక్తి వచ్చింది. ఒకసారి ఇది మెడ వేసుకున్నాడు, మెడ వేసుకుంటే పాపం అది కిందకి వెళ్ళిపోతుంది. కిందకి వెళ్ళిపోతుంటే నువ్వు కిందకి వెళ్ళిపోతామంటే జనం అందరూ చూస్తున్నారు, నేను ఆ మెడ ఉండాలి, నా పావును మళ్ళీ పైకి తీసి మెడ వేసుకున్నాడు. దానికి అంత ముందు 4 రోజుల నుంచి పాలు తాగుతాను, అది ఏం చేసింది? ఒక్క కాట వేసింది. ఇప్పుడు శక్తి వచ్చింది కదా, ఒక్క కాపు వేసింది, వాడు తర్వాత ఏదో గణపవరం హాస్పిటల్లో తీసుకెళ్ళారు, చచ్చిపోయాడు. దానికి ఓపిక లేక అది కరవటం లేదు. ఎప్పుడు వచ్చిందో ఏం చేసింది వాళ్ళు కలిసేసింది. మనసు కూడా అంతే, మనం అనుకున్నప్పుడు ఒకసారి అలా అనుకుంటుంది, మనం విజృంభించినప్పుడు కాపేసేస్తుంది. అంటే అణిగిరి మనస్సు ఎప్పటికైనా ప్రమాదమే. అణిగిరి మనస్సు ఇప్పుడు అది నశించే వరకు, అది నేరుతో సహా నశించే వరకు దాని మూలలోకి దాని తేలుకెళ్ళి దాని మూలాన్ని అది చూస్తేనే కానీ నశించబడి సత్తం. దహమయం కుతో భవతి చెన్మత అయి పతత్యహం, ఏదైతే విచారణ చేస్తామో అది నశిస్తుంది, అది పడిపోతుంది. దాని మూలాన్ని చూసిన వెంటనే అది పడిపోతుంది. ఇది నిజవిచారణ అంటే ఏదైతే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో ఆ సమస్యను పరిష్కారం చేసుకునే వరకు ఆ నేను నశింపు చేయటమే నిరభిచారణం. కానీ ఆ నేను మినహాయించి నేను పూజ చేశాను, జపం చేశాను, కాశీర్దాను, రామేశ్వరుడాను, యజ్ఞం చేశాను, యాగం చేశాను అంటే విచారణ, అది నిరభిచారణ కాదు. దానివల్ల నీకు పుణ్యం రావచ్చు. ఈ దొంగ నేను ఆ పుణ్యాల పుణ్యం యొక్క ఫలితాన్ని అనిపిస్తుంది, అనిపించిన తర్వాత మళ్ళీ నువ్వు మిగులుతాయి, దొంగ నేను మిగులుతుంది. అది దాని మూలాన్ని, ఆ దొంగలేని యొక్క మూలాన్ని అన్వేషించి దాని మూలంలో దాన్ని అణిచేయటమే నిజవిచారణ. కానీ మిగతా ఇది నిజవిచారణలో కాదు సుమాని చెప్పకుండా చెప్పటం. సాధనలో కూడా ఒక ప్రాణాయామం ఒకటి, ప్రాణాయామం చేయటం వల్ల మనస్సు అణుగుతుంది కానీ మనస్సు నశించదు. ప్రాణాయామం చేయటం వల్ల మనస్సు అణుగుతుంది కానీ మనస్సు నశించదు. కొంతమంది ప్రకృతి చేస్తారు, తల్లిదండ్రులు కూడా ఇరవై రోజులు ఉండాలి. ఆ ప్రకృతి చేసి వచ్చాక నానాగడ్డి తినేస్తారు ఇంటికి వచ్చి. ఇంకా నానాగడ్డిని అంతకు ముందు తిన్న వస్తువులు కూడా తినేస్తారు, మాంసం పలాత వస్తువులు తినేస్తారు. అంటే ప్రకృతి చేసేప్పుడు మనసుని అనుసరించుతారు, మనసుని అనుసరించుతారు. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఆ కోరికలన్నీ విజయం ఈ మధ్య విపాసనని ఇంకోటి చేస్తున్నారు. ట్రైనింగ్ 15 రోజులు 20 రోజులు పెడుతున్నారు ఆ ట్రైనింగ్లు. ధ్యానం ఏదో క్లాసులు పెడుతున్నారు వాళ్ళు, విపాసన అయిపోయి ఏదో కొత్త కొత్త ఈ మధ్యన చాలా చోట్ల పెడుతున్నారు. వెళ్ళి అది చేస్తారు, అక్కడ 4 రోజులు 5 రోజులు ఉంటారు, అక్కడ చెప్పడి భోజనాలు అవి పెడతారు, టైంకే పెడతారు. అదే మీరు తిన్నంత కాకుండా సరిపడే పెడతారు, కంట్రోల్కే పెడతారు. ఇంద్రియాలు మనస్సు అలా అనుకుంటాయి 15 రోజులు. ఇంటికి రాగానే విజృంభిస్తాడు. ఇంకా ఇదన్నీ మాంసం పొలం తినేవిటం యోగాల వల్ల. వీటి వల్ల ఏ ప్రయోజనం లేదు అయ్యా, వీటి వల్ల ఏదో ప్రయోజనం లేదు. నువ్వు ట్రైనింగ్ ఏదో ఎక్కడ 10 రోజులు నువ్వు ట్రైనింగ్ అయితే ఆ ట్రైనింగ్కే నీ సాధన పరిమితం చేస్తే, పూజ గదికే నీ మనస్సును పరిమితం చేస్తే మనస్సు నశించదు. నీ డే టు డే లైఫ్ లో మనస్సు అంటే ఏంటి, దాని పోకడ ఏంటి, దాన్ని అర్థం చేసుకుని దాన్ని దాని మూలాన్ని నువ్వు పంపిస్తే నశిస్తుంది. కానీ ఏదో ట్రైనింగ్ లో నశించేది ఏం కాదది. కొంతమంది 15 రోజులు ప్రకృతి ఆశ్రమంలో ప్రకృతి చేస్తారు, ఆ 15 రోజులు జాగ్రత్తగా ఉంటారు. జాగ్రత్తగా లేకపోతే చచ్చిపోతాడు భయం. వాళ్ళు ఇంటికి వచ్చాక మొదలెడతారు, జిన్నుతో సహా తినేస్తా ఉంటారు. మీరు తపాలా తింటే ఇప్పుడు 2 తపాలాలు తింటారు. ఏదైంది ప్రకృతి అంటే ప్రకృతి ఆశ్రమంలో మనసు లేదని కదా అక్కడ అనుకోండి. ఇంటికి వచ్చాక విజృంభించింది అది పాండవుల పాములాగా. ఇంటికి హెడ్ మాస్టర్ దగ్గరకు వద్దాం. ఎవరు హై స్కూల్ హెడ్ మాస్టర్ భగవాన్ దగ్గరికి వచ్చారు. హై స్కూల్ హెడ్ మాస్టర్ భగవాన్ దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, ఇతరులకంటే నేను ఎక్కువగా మనస్సును ఉపయోగించవలసి వస్తుంది. ఈ హెడ్ మాస్టర్ ఉద్యోగం చేస్తాను, ఒక పక్కన అకౌంట్లు చూసుకోవాల్సి వస్తుంది, ఒక పక్కన టీచింగ్ చేయవలసి వస్తుంది. మనసుకి పని ఎక్కువయ్యి నా మనస్సు నిశ్చలం అవటం లేదు. అంటే హెడ్ మాస్టర్ ఉద్యోగాన్ని వదిలేద్దాం అనుకుంటున్నాను, హెడ్ మాస్టర్ ఉద్యోగాన్ని వదిలేద్దాం అనుకుంటున్నాను. వదిలేసి ఏకాంత ప్రదేశానికి వెళ్ళిపోయి ఎక్కడో ఏదో గుహలోకి వెళ్ళిపోయి నెమ్మదిగా తపస్సు చేసుకుని జపం చేసుకుని తరించాలని ఉంది నాకు. మీ అభిప్రాయం ఏమిటి అని హెడ్ మాస్టర్ అడుగుతున్నారు. శరీరానికి సరేసరి మనసుకు కూడా పని ఎక్కువ అవుతుంది అని భగవాన్ అడిగారు. అప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, ఉద్యోగానికి రాజీనామా ఇస్తాయేమో, ఇవ్వద్దు వద్దు అంటున్నారు. ఉద్యోగానికి నువ్వు రాజీనామా ఇవ్వద్దు, రాజీనామా ఇవ్వాల్సిన పని లేదు, ఉన్న చోటనే ఉండు. ఎక్కడ ఏ హై స్కూల్లోపు పడి ఉన్నావో అక్కడే పడి ఉండు, రాజీనామా ఇవ్వద్దు. నువ్వు రాజీనామా ఇవ్వద్దు, ఎక్కడ ఎక్కడ పడి ఉన్నావో అక్కడే పడి ఉండు. రాజీనామా ఇవ్వాల్సిన పని లేదు, చేస్తున్న పనినే చేస్తూ ఉండు. రొటీన్ అయితే నువ్వు చేసి పని రోజు మైండ్ ఏమి అప్లై చేస్తావు. ఇప్పుడు రోజు లెక్క చెప్పేవాడు ఉంటాడు అనుకోండి, మరి రోజు ఆడికి సబ్జెక్ట్ అలవాటు అయిపోయిన తర్వాత రోజు మైండ్ అప్లై చేయక్కర్లేదు. అక్కడ మనస్సుకి జీవం పోసి దాని చేత పని చేయించి, నీ చేత పని చేయించేవాడు లోపల ఒకడు ఉన్నాడు, నీ చేత పని చేయించేవాడు లోపల ఒకడు ఉన్నాడు. వాణ్ణి జ్ఞాపకం పెట్టి పని చేస్తే నువ్వు టైర్ అవ్వు. అసలు మనిషి టైర్ అవటానికి పని కాదు, ఈ పని నేను చేస్తున్నాడు తలం పోల టైర్ అవుతాడు. మరి భగవాన్ ఎప్పటివరకు బోధించారు? ఈ గివ్ ఆన్సర్ టు 30,000 questions, 30,000 ప్రశ్నలు. లాస్ట్ డే నేను శరీరం విడిచిపెట్టే వరకు టీచింగ్ విడిచిపెట్టలేదు. అప్పుడు జనాన్ని ఇంకా 4 రోజులు తన శరీరం పడిపోతున్నాక జనాన్ని ఆపిచేశారు. జనాన్ని ఆపిచేస్తే అప్పుడు అన్నారు, జనాన్ని ఎవరిని ఆయన చూడనవటం లేదు, నా దగ్గర రానివ్వటం లేదు, మీరు నాకు మధ్యదనం పెడుతున్నారు, ఎందుకు పనికిరాని దేహానికి మధ్యదనం కూడా ఎందుకు అన్నారు. అంటే నేను సమాధానం ఎవరికి చెప్పక్కర్లేదు, ఊరికి చూసి వెళ్ళిపోతా ఉంటున్నారు, నన్ను చూడటానికి కూడా పనికిరాదని మీరు తలుపులో చేస్తున్నారు, ఎవరి మనిషి చూడటానికి కూడా పనికిరాని దేహానికి మధ్యదనం మటుకు ఎందుకు. కర్త ఎవడో తెలిస్తే కర్తృత్వం పోతుంది, కర్తృత్వం పోతే నీకు టైర్ అవటం మానేస్తాం. ఎక్కువ తింటే నిద్ర, తక్కువ తింటే నీరసం. ఎలాగైనా ప్రమాదం, ఎక్కువ ఎక్కువ తింటాం అనుకోండి కూర బాగుందని ఇంక నిద్ర, తక్కువ తిని బాగా తక్కువ తింటాం అనుకోండి నీరసం. అంటే మనం సమానంగా తినాలి, ఎక్కువ తినకూడదు, బాగా తక్కువ తినకూడదు, మధ్య మార్గం కూడా ఉండాలి. యుక్తాహార విహారస్య యుక్తంగా తిను, ఎక్కువ తినకు తక్కువ తినకు, యుక్తంగా తిను. నీ జీర్ణశక్తికి ఎంతైతే సరిపోతుందో, నీ జఠరాగ్నికి ఎంతైతే సరిపోతుందో అంతే నీ ఆహారం పెట్టడానికి. మితంగా మితమని కుష్ఠుడు మితం అనలేదు, అచే అనలేదు, యుక్త ఆహారం యుక్తంగా తిను. ఎక్కువ తింటే ఏమవుతుంది, తమ గుణం పెరిగిపోతుంది. ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి, విహారంలో జాగ్రత్తగా ఉండాలి, స్నేహాలు కూడా తగుమాత్రంగా ఉండాలి. స్నేహాలు ఎక్కువగా ఉంటేనే సాధన చెడిపోతుంది. యజ్ఞాష్టారం చెబుతున్నారు భగవాన్. ఏమని చెబుతున్నారు, ఉన్న చోటనే ఉండు. అంటే నువ్వు రొటీన్లో చేసే పనే కదా, అది యాక్టివ్ వయసు, ప్యాసివ్ వయసు, కంపారిటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ రోజు చెప్పి పాఠాలే కదా. దానివల్ల నువ్వు పెద్ద టైర్ అవుతావు, నువ్వు చేస్తున్నావు తలంపులో టైర్ అవుతున్నావు. లోపల నీ చేత పని చేయించేవాడు ఒకడు ఉన్నాడు, నువ్వు నిర్మలంగా ఉంటే నీ లోపల ఎవడైతే నీ చేత పని చేయించాలో, నీ దేహం ద్వారా ఎవడైతే పని చేయిస్తాడో వాడు పని చేయించి నువ్వు చేయించుకుపోతూ ఉంటాడు. అంటే నిర్మలంగా నిశ్చలంగా మనం ఏదైనా పని చేయాలి. అరుణాచలేశ్వరుడు ఏ పని చేసినా సైలెంట్ గా చేస్తాడట, అలా ఉండబట్టి నీ గొడవ ఉండబట్టి నీకు అనుగ్రహిస్తే నీ పక్కవాడు కూడా చదువుబట్టి. అంటే భగవంతు ఎలా పని చేస్తున్నాడో మనం కూడా అలా పని చేయటం నేర్చుకుంటే ఆయన స్వరూపాన్ని మనకిస్తాడు. మనం లోకం సంతోషం కోసం పని చేస్తున్నాం, కానీ భగవంతుని సంతోషం కోసం మనం పని చేయటమే ఉంటుంది, మనకు జ్ఞానం రానే రాదు. ఏ పని చేసినా దేవుడు ఎలా చేస్తాడు, సైలెంట్ గా చేస్తాడు, సైలెంట్ గా చేస్తాడు. అంటే వాడికి ఇతరులు లేరు, వాడికి ఇతరులు లేరు, వాడు గుర్తింపు అక్కర్లేదు. అలాగే మీరు కూడా గుర్తింపులు అక్కడ లేకుండా పని చేస్తే దేవుడు సంతోషించి ఆయన స్వరూపాన్ని మీకు ఇస్తాడు. అంటే దేవుడు అంటే మాకు ఇష్టం ఉండే, దేవుడు అంటే మాకు ఇష్టం అని చెప్పి దేవుడి మాటలు మనం వినకపోతే దానికి అర్థం ఏంటి. దేవుడు అంటే మాకు ఇష్టం అండి, ఆయన దేవుడు అంటే మాకు ఇష్టం, భగవంతుడు అంటే మాకు ప్రేమే, భగవంతుడు అంటే మాకు భక్తి అని నోటితోడు చెబుతూ ఆయన మాటలు ఒక్క మాట కూడా మనం వినకపోతే దాని అర్థం ఏంటది, భక్తి ఎలా అవుతుంది. లోపల ఒక శక్తి ఉంది, అది నడుపుతుంది. ఆ లోపల ఒక శక్తి ఉంది, అది నడుపుతుంది. అందరూ యజ్ఞేశ్వరులు అయ్యారు, నువ్వు యజ్ఞేశ్వరు అయ్యా, నీ దేహ ప్రారంభం అది, అది పూర్తి చేసుకుని బయటకు రా. ఇలా బలవంతమైన బయటకు వీడుకుని బయటకు వస్తే వచ్చే టైంలో కూడా నీకు ఆ ఉద్యోగమే సిద్ధమవుతుంది. నువ్వు ఏదైనా పని మనం ఇష్టంగా చేయిస్తే గొడవ వదిలిపోతుంది. ఇష్టంగా చేయకుండా ఇదేంటి ఈ కర్మ మనకేంటి, ఈ కర్మ మనకేంటి, ఈ కర్మ మనం పట్టుకుంది ఏంటంటే అస్తమానం విసుగుపడికి రాబోయే జన్మలో నీకు ఆ కర్మ, ఏ కర్మ అయితే నువ్వు చూసి చిరాకు పడ్డావో ఆ కర్మ నీకు సిద్ధమవుతుంది. ఆ కర్మ ద్వారా నువ్వు ఏదో అనుభవాలు పొందాలి ఉండదు కాబట్టి నీకు ఈ శరీరం వచ్చింది కాదు, ఈ శరీరంతో పని నీకు. మనం 100 సంవత్సరాలు జీవించడం, ఈ శరీరం నాకు ఎందుకు వచ్చిందని ప్రశ్న వేసుకున్నారు, ఒక్కడ కనపడ్డం శరీరం ఎందుకు వచ్చింది నాకు, అది ఇక్కడ రావడానికి కారణం ఏంటి, ఈ శరీరం ఏదో పని చేయడానికి వచ్చింది. ఆ పని ఎందుకు నీకు, ఆ పని ద్వారా ఏదో నువ్వు అనుభవాలు పొందటానికి వచ్చింది. నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాలు లేవనుకో, నువ్వు పొందవలసిన అనుభవాలు లేవనుకో, ఈ శరీరమే రాదు నీకు. ఉపవాసం చేశానంటే 4 రోజులు ఉపవాసం చేశాను బాగా అనిపిపోయి ఉందని మనసు అంటే మనకు తెలియని వెంటనే మళ్ళీ విజృంభిస్తుంది. ఇవన్నీ తాత్కాలిక ప్రయోజనాలు. అసలు ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి చూసుకో, పెర్మనెంట్ క్యూర్ చేసుకో. ఇప్పుడు డాక్టర్ గారి గారికి మేము అడుగుతాను అనుకోండి, ఏమి మండిస్తున్నాను, ఎవరికి బాగా ఉంటుంది, రేపు మళ్ళీ మీ రోగం మీకు వచ్చేస్తుందంటే మనం ఏమైనా ఇదే డాక్టర్ అనుకుంటాం కదా. అనే సమస్యను పరిష్కారం చేసుకోవడానికి చూసుకో, శాశ్వతంగా పరిష్కారం అది, పెర్మనెంట్ క్యూర్. అంటే నువ్వు చేసే పని తొందర తొందరగా చేయి, చిరాగ్గా చేయకు, పరాగ్గా చేయకు. నువ్వు చేసే పని శ్రద్ధగా చేయి, అది కూడా ఆత్మధ్యానంతో సలహా. నువ్వు ఇంటికాడ కూర్చొని ఆత్మధ్యానం చేసి శివాలయంలో శివుడికి అభిషేకం చేయటం ఇటువంటిదో, నువ్వు ఇంటికాడ చేసే పని నువ్వు శ్రద్ధగా చేస్తే, ఇష్టంగా చేస్తే అది కూడా ధ్యానంతో సమానం. తొందరగా చేయకు, చిరాగ్గా చేయకు, సావధానంగా చేయి, అది కూడా ధ్యానంతో సమానం. వర్క్ డన్ ఇన్ ఎ ట్రూ స్పిరిట్ ఇది మెడిటేషన్, ఇట్ ఇస్ ఆల్సో నాలెడ్జ్. నువ్వు చేసే పని కర్తృత్వం లేకుండా చేస్తే అది ధ్యానంతో సమానం, జ్ఞానంతో సమానం. అది నీకు వికాసం కలుగజేస్తుంది, అది నీకు జ్ఞానోదయం కలగటానికి సహాయపడుతుంది.
వర్క్ డన్ ఇన్ ట్రూ స్పిరిట్ ఇట్ ఈస్ మెడిటేషన్, ఇట్ ఈస్ నాలెడ్జ్, ఇట్ ఈస్ ఎన్లైటన్మెంట్. నువ్వు చేసే పని కూడా సక్రమంగా చేస్తే చిరాకు లేకుండా పరాకు లేకుండా విశ్వాసంతో శ్రద్ధగా కనుక చేస్తుంటే అది ధ్యానంతో సమానం. ఒకవేళ నీ ధ్యానం కాదనుకుంటున్నారేమో అది ధ్యానం చూసే సమానం. నువ్వు హిమాలయ పర్వతంలోకి వెళ్ళి ధ్యానం చేస్తానంటున్నావు, హెడ్మాస్టర్తోడు భగవాన్ చెప్తున్నారు. నువ్వు చేసే పని ఎలా చేయాలంటే సావధానంగా చెయ్యి, తొందర తొందరగా చేయకు, చిరాకుగా చేయకు, అయిష్టంగా చేయకు, ఇష్టంగా చెయ్యి. అది నువ్వు ధ్యానం కోసం హిమాలయ పర్వతాలకు వెళ్ళి నువ్వు గుహలో ధ్యానం చేస్తానంటున్నావు కదా, ఇది కూడా ధ్యానం. వర్క్ డన్ ఇన్ ట్రూ స్పిరిట్ ఇస్ మెడిటేషన్. ఇది మెడిటేషన్. ఆఫర్ ఫస్ట్ ఆల్ అవర్ యాక్షన్స్ దట్ ఈస్ సాక్రిఫైస్ టు ది హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఉండదు కర్మయోగం. ఆఫర్ ఫస్ట్ ఆల్ అవర్ యాక్షన్స్ అవి సాక్రిఫైస్ టు ది హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్ వాళ్ళు, అవి కర్మయోగం. అది వాడికి ఫలితం లేదంటే వాడికి ఫలితం వస్తుంది, కానీ వాడిని అంటడు మూతడు. పాముకు కోరలన్నీ తీసేసామనుకోండి, దానిలో విషం పిండేసామనుకోండి, అది మనం కరుస్తుంది అనుకోండి, అది మనల్ని ఏమి చేయలేదు. నిష్కామ కర్మ అటువంటిది. ఇంకా కర్మవాణ్ణి ఎవరైతే నిష్కామ కర్మ చేస్తున్నారో వాడికి ఫలితం వస్తుంది, కానీ మన కర్మ బంధించదు. ఎవరైనా మనల్ని పొగిడినా సంతోషించింది దొంగనే, ఎవరైనా మనం విమర్శించిన బాధపడేది దొంగనే. అసలు నేను ఈ గొడవ నన్నీ అతీతం. ఇది జబో, ఇది జబో, జబో ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ స్ట్రగుల్స్ అండ్ ఆల్ దీస్ క్రిటిసిజం. మానవుడు జీవించి దొంగనేను ముస్తాబు చేసుకోవడానికి మానవుడు జీవిస్తాడు. ప్రపంచంలో అన్ని పదవుల్లో కొంటే అమెరికా ప్రెసిడెంట్ పదవి గొప్పది. ఇక నూటంగా మాట అంటే ఆ మాట వాడు చెల్లవలసిందో అని తిరిగిపోయి అటువంటి పదవులు లెంక నుండి అలా మనవలు ఎవరైనా పిల్లలు నోట్సులు రాసుకొస్తే అందులో ఏదైనా మాస్టర్ తప్పు చుడితే ఆ మాస్టర్కు లెటర్ రాసి మళ్ళీ పిల్లలకు తెలియకుండా మాస్టర్ మీద మళ్ళీ అగౌరవం రాకుండా కవర్ పెట్టి మీరు ఎలా చెప్పారు టీచింగ్ మీ నోట్స్ ఎలా చెప్పారు ఎలా చెప్తే బాగుంటుందని లెటర్ పెట్టి చూడేసింది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా చేస్తూ. ఈ మాస్టర్ దీనికే కంగారు పడిపోతున్నారు, ఈ మాస్టర్ టీచర్స్ని కాపలా కాగలడా. కర్త అంటే ఏంటో తెలిస్తే నీకు కర్తృత్వం పోతుంది. ఆ కర్తృత్వం పోయిన తర్వాత మనస్సు నిశ్చలం అవుతుంది, నిర్మలం అవుతుంది. నువ్వు ఇంట్లో ఎలా ఉంటావో క్లాస్ రూమ్ లో కూడా అలా ఉంటావు. పాఠాలు బోధించిన బోధించిన వాడితో సమానం. అంతేకాకుండా నువ్వు చేసే పని నిర్మలంగా చేస్తున్నావు అనుకో, నిశ్చలంగా చేస్తున్నావు అనుకో, సైలెంట్ గా చేసుకుంటున్నావు అనుకో, నీకు తెలియకుండా నువ్వు చేస్తున్న పని లోపల ఉన్న చైతన్యంతో ఆత్మతో అనుసంధానం చేస్తుంది, అనుబంధం చేస్తుంది, ముడిపెడ. వండర్ఫుల్ టీచింగ్. సాధన సాధన అంటే ఈ సాధన. సాధన అంటే పూజ దగ్గరికి పరిమితం చేయకండి. అది ఎక్కడ చేయాలి, 10 రోజులు ట్రైనింగ్ అయ్యి వచ్చాం, ప్రాణాయామం చేసి వచ్చేసాము, దానికే పరిమితం చేయకండి సాధన. దైనందిన జీవితంలో మీరు రోజు చేసుకునే పని నిశ్చలంగా నిర్మలంగా చేస్తుంటే, నేననే తలంపు నేననే భావం లేకుండా చేస్తుంటే, మీ లోపల చైతన్యంతో మీకు అనుబంధం ఏర్పడుతుంది, మీ చైతన్యంతో ఒక ముడి ఏర్పడుతుంది. ఆ చైతన్యం లోపల చైతన్యం అనుభవంలోకి రావడానికి ఏదైతే నీకు అడ్డొస్తుందో నువ్వు నిశ్చలంగా చేసే పని దాన్ని కత్తిరిస్తుంది, దాన్ని గొడ్డలు పెట్టి చెట్టు నరికినట్టు ఆ లోపల ముడిని నరికి ఆ చైతన్యానికి నీకు కలగజేస్తుంది. పని మానేస్తే నీకు జ్ఞానం రాదు, పని మానేస్తే నీకు సామర్థనం వస్తుంది. అదే రామకృష్ణుడు అని చెప్పేవాడు, పని నిన్ను విడిచిపెడితే ఇబ్బంది లేదు, పని నిన్ను విడిచిపెడితే ఇబ్బంది లేదు, పని నువ్వు విడిచిపెట్టకూడదు. ఒకవేళ పని నువ్వు బలవంతాన్ని విడిచిపెడతావు అనుకో, రాబోయే జన్మలో అదే నీకు సిద్ధమవుతుంది, అదే నీకు ఎదురవుతుంది. నువ్వు చేసే పని నిర్మలంగా చేస్తున్నావు అనుకో, గుర్తింపుల కోసం చేయటం లేదనుకో, గొప్పల కోసం చేయటం లేదనుకో, నీకు తెలియకుండానే నువ్వు లోపలంటే సత్యం చెప్పి నీకు అనుబంధం ఏర్పడుతుంది. అనుబంధం ఏర్పడదు, అనుబంధం ఎప్పుడైతే ఏర్పడిందో చేసేవాడు నువ్వు కాదన్న సంగతి కూడా నీకు తెలుసు. చేసేవాడు నువ్వు కాదన్న సంగతి నీకు తెలిసినప్పుడు ఇంకా టైరింగ్ లేదు, సమస్య నీకు లేదు. అదే మనం ఏదైనా కృతజ్ఞతా భావంతో స్వీకరించాలి, అగౌరవంగా స్వీకరించకూడదు, గౌరవంగా స్వీకరించాలి. మనం ఇచ్చేటప్పుడు ఇతరులకు ఇచ్చేటప్పుడు గౌరవం ఇవ్వాలి, ఇతరులు మనకి ఇచ్చేటప్పుడు కూడా గౌరవంగా తీసుకోవాలి, కానీ అగౌరవంగా తీసుకోకూడదు, అయిష్టంగా తీసుకోకూడదు. అది బుద్ధిమంతుడి లక్షణం కాదు. ఎవరైతే నేను తలంపు లేకుండా పని చేస్తున్నాడో వాడు మాత్రం ఈ సృష్టిలో బుద్ధిమంతుడు అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. వాడు చేసిన చెయ్యని వాడుతో సమానం. అంటే నేనేదో కష్టపడిపోతున్నాను, నేనేదో ఉద్ధరణ చేస్తున్నావా అనుకోకు, దానివల్ల నీకు అహంభావన పెరుగుతుంది, ఉన్న వస్తువు దూరం అవుతావు, స్వరూపానికి దూరం అవుతావు. మీరు కూడా ఇంట్లో పని చేస్తున్నారనుకోండి, వీళ్ళందరూ నేను ఉద్ధరణ చేస్తున్నారని మీరు అనుకోకండి, అలా అనుకోవద్దు. మామూలుగా మీ డ్యూటీ ఏదో మీరు చేయండి, నిర్మలంగా చేయండి. అలా రోజు అనుకుంటున్నారనుకోండి, వీళ్ళందరినీ ఉద్ధరణ చేస్తున్నారనుకుంటే మీరు మీకు తెలియకుండా పూజ చేసినా కానీ మీ స్వరూపానికి మీరు దూరం అయిపోతూ ఉంటారు. చాలా మంది ఉద్దేశం ఏంటంటే సాధన అంటే పూజ గదిలో 10 నిమిషాలు కూర్చొని బయటకు వచ్చేసి సాధన, గుళ్ళోకి వెళ్ళి అభిషేకం చేస్తే సాధన. అలా కాదు, డే టు డే లైఫ్ లో మీ బిహేవియర్ ఎలా ఉండాలంటే లోపల చైతన్యానుభవం అందుకునే విధంగా ఉండాలి, అది సాధన. నువ్వు చేసే పని అజ్ఞానం పెంచకూడదు, జ్ఞానం పెంచడానికి సహకారం చేయాలి. ఆ రకంగా నువ్వు చేసే పని మలుచుకోవాలి. ఎదురు వాళ్ళు ఎవరైనా కష్టపడతాంటే వాళ్ళకి ఎంత కష్టం, వాళ్ళకి ఆ కష్టం వచ్చింది అనుకున్నా, ఆ కష్టం నీకు వస్తే నీకు ఇస్తే నువ్వు ఎంత బాధపడతావు, వాళ్ళని చూసి నువ్వు అంత బాధపడితే నువ్వు నిజమైన విష్ణు భక్తులు అన్నాడు నరసింహారత. నువ్వు బుట్లు పెట్టుకునే వాళ్ళ కాదయ్యా, నిజమైన ఎవరివాళ్ళకి ఏదైనా సంతోషం వచ్చిందనుకో, ఆ సంతోషం నీకు వచ్చినప్పుడు నువ్వు ఎంత సంతోషిస్తావు, ఎవరు ఎవరివాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నీకు వచ్చినప్పుడు నువ్వు ఎంత కష్టపడతావు. అలా ఉంటే నువ్వు నిజమైన విష్ణు భక్తుడు, విష్ణు భక్తులు అంటే ముందుయ్యా, ఒక నిలువు బుట్లు పెట్టుకుంటే కాదు, నిజమైన విష్ణు భక్తుడు వాడు. భగవద్గీతలో 12 అధ్యాయంలో భక్తుల లక్షణాలు చెప్పాడు, ఆ లక్షణాలు మనం చదువుకుని లక్షణాలు మనకు ఉన్నా లేదో చూసుకోవాలి. మనం గుండె ఎదురేసి పొళ్ళు పట్టుకున్నాం, చివరికి గుణాలు ఎదురేసి భక్తుల దగ్గరికి దిగాం. 12 అధ్యాయంలో భక్తుల లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలన్నీ చదవాలి మనం. చదివి లక్షణాలు మనకు ఉన్నాయో లేదో మనం చూసుకోవాలి. ఏవనికో నేరుస్తూ కూర్చోకూడదు, సంపాదించుకోవాలి. ఆ లక్షణాలు మనకు ఉన్నాయో లేదో చూసుకోవాలి, లేకపోతే కంగారు పడకూడదు. లేకపోతే మనం ఏం చేయాలి, సంపాదించుకోవడానికి ఆ గుణాన్ని, ఆ కళ్యాణ గుణాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. రాముడు అంటే ఎవరు బ్రహ్మమే, కృష్ణుడు అంటే ఎవరు బ్రహ్మమే, శివుడు అంటే ఎవరు బ్రహ్మమే. అంటే ఆ రోజు ద్వారా వాళ్ళు స్మరించడం వల్ల వాళ్ళు బ్రహ్మమే కాబట్టి మనం బ్రహ్మంగా పొందుతాం. వాళ్ళు బ్రహ్మమే, వాళ్ళెవరు బ్రహ్మమే. ఇంకా రూపం కనిపిస్తాం, రూపం నామం మనకు కనిపిస్తాం. అంటే మనకు సాకారం కానీ మనం అర్థం చేసుకోవడం, నిరాకారమే మనం సాకారంగా కనిపిస్తాం. వాళ్ళెవరు బ్రహ్మమే, వాళ్ళెవరు బ్రహ్మమే అని గుర్తించిన వాళ్ళు ధర్మం. డ్యూటీని విడిచిపెట్టి పారిపోవడం కాదు, సన్యాసులు అంటే డ్యూటీని విడిచిపెట్టి పారిపోవడం కాదు, ఆ డ్యూటీని సక్రమంగా చేసి దానివల్ల వచ్చే ఫలితాన్ని ఈశ్వరార్పితం చేయటం. ఈశ్వరార్పితం చేయటం అది అయ్యా సన్యాసం. ఇప్పుడు హెడ్ మాస్టర్ ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ స్కూల్లో 80% వచ్చినాయి అనుకోండి, అనుకోండి పిల్లలు పోతాడు అనుకోండి, హెడ్ మాస్టర్ ఈశ్వరార్పితం కాదు. 20% వచ్చిందనుకోండి 10th క్లాస్ పర్సెంట్ని, పిల్లలు పోతాడు అనుకోండి, అది ఈశ్వరార్పితం కాదు. ఈ డ్యూటీ పర్ఫెక్ట్గా చూశాడు, అది ఎంతో కొంత పర్సెంటేజ్, ఆ పర్సెంటేజ్ ఈశ్వర నిర్ణయంగా ఎవరైతే తీసుకుంటున్నాడు, ఆ ఈశ్వర సంకల్పం ఎవరైతే తీసుకుంటున్నాడు. ఈశ్వరార్పిత అంటే ఎక్కువ పర్సెంటేజ్ వేసినప్పుడు కింద పోయి తక్కువ పర్సెంటేజ్ వచ్చి కూలిపోయిన వాడు అది ఈశ్వరార్పితం కావాలి. అప్పుడు ఎక్కువ మార్కులు వచ్చింది తొంగిపోకుండా, తక్కువ మార్కులు వచ్చింది కుంగిపోకుండా, వాడి ఇంటి వాడు చేశాడు, వచ్చింది అదే వచ్చింది, అలా పనిచేసిన వాడు ఈశ్వరార్పితం కాదు. మూడుతో ఈశ్వరార్పితం చెప్పి ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది అని అహంకారం ఉద్దించుకుంటే అది ఈశ్వరార్పితం కానీ కాదు, అది కృష్ణార్పితం కాదు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ ఓం నమో నారాయణాయ.